తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీయూ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ అధ్యక్షతన సమస్తమును జరిగించండి. మీ స్వరాన్ని మేము వినడానికి, మీ సత్యాన్ని మేము గ్రహించడానికి, దాన్ని మా వ్యక్తిగత జీవితానికి మేము అన్వయించుకొని మా జీవితంలో మేము పొందవలసినటువంటి మార్పులు పొందుటకు కృప చూపించమని, మీ రాకడ కొరకు సిద్ధపడాల్సిన రీతిలో సిద్ధపడుటకు మాకు సహాయము చేయమని, మిమ్మను మీరు మాకు ప్రత్యక్షపరచుకొని ఘనత మహిమా ప్రభావములు పొందమని, ప్రతి విధమైన ఆటంకమును దూరపరిచి మీ ఆత్మకార్యము స్థిరపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం షాప్ చేయొచ్చాము. తెస్సలోనిక సంఘానికి అపోస్తలులైన పౌలు 2 పత్రికలు రాశాడు. నా బైబిల్ చదివేటువంటి వారికి ఆ విషయం బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ తెస్సలోనిక సంఘము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంఘమని ఆ పత్రికను మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తెస్సలోనిక 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంఘము ఎలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ సంఘము యేసును విడిసర్జించకుండా వెంబడిస్తూ ముందుకు పోయిందో దాని గురించి కూడా బైబిల్లో మన కొరకు రాయబడింది. ఈ తెస్సలోనిక సంఘానికి ఆయన 2 పత్రికలు రాసినప్పుడు ముఖ్యంగా 2 పత్రికల్లో కూడా 2వ రాకడ గురించి, అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సెకండ్ కమింగ్ గురించి చాలా విషయాలు పౌలు భక్తుడు రాశాడు. ఆ 2వ రాకడ సమయంలో క్రైస్తవ సంఘము, లేకపోతే యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎలాంటి లక్షణము కలిగి జీవించాలో దాని గురించి ఆయన వారిని హెచ్చరించినట్లు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 5వ అధ్యాయంలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు మునుపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనుషులు ఎట్లా ఉంటారు, అంటే ఇన్ జనరల్ సొసైటీలో మనుషులు ఎట్లా ఉంటారు, అండ్ క్రైస్తవ సంఘము ఎలా ఉండాలి అన్నది కూడా పౌలు భక్తుడు హెచ్చరించినట్లు మనం గమనిస్తాం. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను అని చెప్పాడు. అయితే లోకుల మీదకి అది ఆ ప్రకారం వస్తుంది, కానీ క్రైస్తవుల మీదకి ఆ ప్రకారం రానవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవులు సిద్ధపడి ఉన్నప్పుడు, క్రైస్తవులు ప్రభు కొరకు కనిపెడుతున్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన కొరకు వారు ఆశతో యేసు రమ్ము అని ప్రార్థిస్తున్నప్పుడు వారి మీదకి ఆయన దొంగవలే రావలసినటువంటి అవసరం లేదు. కానీ ఆయన ఎలా వారి దగ్గరికి వస్తాడో, వచ్చినప్పుడు వారు ఎలా ఉండాలో దాని గురించి పౌలు భక్తుడు చెప్పాడు. 6వ వచనాన్ని మనం మరొకసారి చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము అని అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి తిరిగి వచ్చేటువంటి సమయంలో కొంతమంది నిద్రావస్థలో ఉంటారు. నిద్రావస్థ అన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర, స్పిరిచువల్ స్లీప్ అని అంటారు. సో ఆత్మీయంగా పడుకొని నిద్రపోతున్నటువంటి వారి మీదకి యేసుక్రీస్తు ప్రభు రాకడ దొంగ వచ్చినట్లుగా ఉంటుంది. కానీ ఆత్మీయంగా మెలకువగా ఉన్నటువంటి వారికి మాత్రము అలాంటి పరిస్థితిలో అది ఉండదు. ఈ రోజున చాలా మంది పరిస్థితి ఎట్లా ఉందంటే, బైబిల్లో దేవుడి వాక్యము చెప్పడమే కాకుండా బయట ప్రపంచంలో మనం చూస్తే అటు అన్యులే కాకుండా ఇటు ధన్యులు కూడా, అంటే దేవుని ప్రజలు కూడా ఎంత దారుణంగా తయారు తయారయ్యారంటే ఒకవైపున యేసు వస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు, యేసు వస్తున్నాడు అని దాని గురించి బోధలు చేస్తూ ఉంటారు, కానీ యేసు వచ్చేటప్పుడు ఎలాంటి స్థితిలో వారు ఉండాలో అలా మాత్రం వారు ఉండకుండా వారి జీవితాన్ని అధ్వాన్నమైనటువంటి స్థితికి విడిచిపెట్టారు. 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొన్ని పోలికలు మనకు చూపించాడు. అక్కడ మనం చూసే పోలికలు ఏంటంటే వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, పగటి సంబంధులు, రాత్రి సంబంధులు, విశ్వాసులు అవిశ్వాసులు, అంతేకాకుండా దేవుని కొరకు సిద్ధపడినటువంటి వారు, కొంతమంది నిద్రలో ఉన్నటువంటి వారు. 2 గ్రూప్స్ ని ఆయన మనకు చూపించాడు. 8వ వచనాన్ని మనం చదివితే, ఒక సైనికుడు ఏ ప్రకారం ఉండాలో ఆ ప్రకారం క్రైస్తవ సంఘం ఉండాలి అన్న దాని గురించి కూడా పౌలు భక్తుడు రాసినట్లు మనం గమనిస్తాం. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొని మనం ఉండాలి. విధిలో ఉన్నటువంటి సైనికుడు అంటే డ్యూటీలో ఉన్నటువంటి సైనికుడు అప్రమత్తంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, శత్రువు ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాడా అనేటువంటి చాలా పటిష్టమైనటువంటి రీతిలో తన్ను తాను కాపాడుకునేటువంటి స్థితిలో మెలకువగా ఉంటాడు. ఈ రోజున క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క సైనికులు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సైనికులు మెలకువగా ఉండాలి అన్నటువంటి వాస్తవాన్ని కూడా పక్కన పెట్టేసి పడుకొని నిద్రపోతున్నారు. అండ్ ఇంకో వింతైనటువంటి విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కన్యకలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో యేసు ప్రభు ఆ ఉపమానంలో మనకు స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనందరికీ చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, దాంట్లో 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మందిలో 2 గ్రూప్స్ మనకు కనబడతాయి. కొంతమంది బుద్ధిగల కన్యకలు, కొంతమంది బుద్ధి లేని కన్యకలు. కాకపోతే ఒక విషయాన్ని మీరు ఇక్కడ చూస్తారు. ఇప్పుడు 5వ వచనంలో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అని రాయబడింది. నవ్వు ఎంతమంది నిద్రపోతున్నారు? 5 మంది నిద్రపోయారా లేకపోతే 10 మంది నిద్రపోయారా? వారందరూ బుద్ధిగల వారు, బుద్ధి లేని వారు అందరూ కూడా పడుకొని నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడు రాగానే, ఆ వర్తమానం వినగానే కొంతమంది మరి లేచి సిద్ధపడినటువంటి వారు ఆయనతో పోయారు. సిద్ధపడినటువంటి వారు విడిచిపెట్టబడ్డారు. చివరి దినాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, సంఘము నిద్రావస్థలోనికి వెళ్లిపోయే ప్రమాదము చాలా ఎక్కువగా ఉంది. అందుకనే బైబిల్లో సంఘాన్ని మేల్కోమని దేవుడి వాక్యం అనేక రకాలుగా హెచ్చరిక చేస్తోంది. అనేక సంవత్సరాల క్రితం నెపోలియన్ ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి ఒక వ్యూహంతో పనిచేస్తున్నప్పుడు ఒక రోజున తన సైన్యాధికారులందరినీ కూడా ఒక చోటకు సమావేశపరిచి వారి ముందు వరల్డ్ మ్యాప్ ని ఆయన పెట్టాడు. వరల్డ్ మ్యాప్ పెట్టిన తర్వాత ఆయన వరల్డ్ మ్యాప్ లో ఒక దేశం వైపు చూపిస్తూ ఈ మాటలు చెప్పాడు. ఆ యొక్క దేశము, ఆ యొక్క ఆజాను బాహు పడుకుని నిద్రపోతున్నాడు కనుక మనం ఈ దేశాలను జయించగలుగుతున్నాం. ఒకవేళ ఆజాను బాహు నిద్ర మేల్కొంటే మనము ఆ దేశాలను జయించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పాడు. ఆయన ఏ దేశం గురించి మాట్లాడాడు అంటే చైనా దేశం గురించి మాట్లాడాడు. ఈ రోజున లూసిఫర్ సాతాను తన యొక్క సమూహములన్నింటినీ కూడా సమావేశపరిచి వాటి ముందు క్రైస్తవ సంఘాన్ని చూపిస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఆ క్రైస్తవ సంఘం పడుకొని నిద్రపోతోంది కనుకనే లోకములో మన ఆటలు సాగుతున్నాయి. ఆ క్రీస్తు ప్రభు బిడ్డలు పడుకొని కునికి నిద్రపోతున్నారు కనుకనే మనం ఇంకా మన యొక్క కుట్ర నెరవేర్చుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆ క్రైస్తవ సంఘం నిద్ర మేల్కొంటే మన ఆటలన్నీ కూడా కట్టిపారేస్తారు అని చెప్పి సాతాను చెప్తున్నాడని మనము భావించవచ్చు. చర్చిలో నిద్రపోవడం ఒక అలవాటు. ఎంతమందికి ఉంది అది? చర్చిలో నిద్రపోవడం ఒక అలవాటు. వారికి ఇంట్లో నిద్ర రాదు, బెడ్ మీద నిద్ర రాదు. వారిని 5-స్టార్ హోటల్లో సాఫ్ట్ బెడ్ మీద పడుకోబెట్టినా వారికి నిద్ర రాదు. కానీ చర్చికి వచ్చి మెసేజ్ స్టార్ట్ అయిపోగానే నాకు అర్థం కాదు, అది మసాజ్ లాగా ఉంటుందేమో. ఈ రోజున చాలా మంది మెసేజ్లు మనసుకు మసాజులే, అందుకనే మరి వారు అలా హాయిగా పండుకొని నిద్రపోతుంటారు. చర్చిలో నిద్రపోవడం ఒక అలవాటు అయితే చర్చే నిద్రపోవడం ఇంకెంత దారుణమో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి స్థితిలో ఆయన రాకడకు మునుపు సంఘం ఉండకూడదు అని పౌలు భక్తుడు రాశాడు. దేవుడి చిత్తమైతే ఈ రోజు నుండి వచ్చే 4 లేక 5 వారాలు ఆత్మ సంబంధమైన నిద్ర గురించి నేను మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. సో దేవుడి వాక్యం నుండి వాటిని మనం నేర్చుకుంటాం. ఇంతకుముందు మీరు ఎప్పుడూ చూడని విషయాలు మీరు చూస్తారని నేను మీకు హామీ ఇవ్వగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, అదేంటంటే నిద్ర. స్లీప్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నిద్ర అనే పదము బైబిల్లో ఏ రకంగా వాడబడిందో మనకు అర్థమవుతే పౌలు ఏ ఉద్దేశంతో ఆ మాట రాశాడో మనం తెలుసుకోగలం. మూడు రకాలుగా నిద్ర అనేది బైబిల్లో వాడబడింది. మొట్టమొదట శారీరకంగా మనం ప్రతి రాత్రి మన శరీరాన్ని పడక మీద వాల్చి పడుకొని నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటాం చూడండి, ఆ నిద్ర గురించి బైబిల్ మాట్లాడుతోంది. కాకపోతే ఆ నిద్ర గురించి ఇక్కడ పౌలు చెప్పలేదు. రెండో రకమైనటువంటి నిద్ర ఏ రకమైన నిద్ర అంటే యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారిని గురించి బైబిల్ మరణించారు, చనిపోయారు, గతించారు అని చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ప్రభువునందు నిద్రించారు అని చెప్తుంది. సో యేసునందు చనిపోయినటువంటి వారి యొక్క నిద్ర మరణము నిద్రతో పోల్చబడినట్లు ఇక్కడ మనం చూస్తాం. అదే ఇక్కడ 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా పౌలు చెప్పాడు. ఆ నిద్ర గురించి కూడా ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడట్లేదు. మూడవ రకమైనటువంటి నిద్ర ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర. అంటే శరీరము మెలకువగా ఉంటుంది, కానీ లోపల ఆత్మ మాత్రం పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆత్మీయ నులివెచ్చిన తనం అంటారు, ఆత్మీయ అజాగ్రత్త అంటారు, ఆత్మీయ సోమరితనం, ఆత్మీయ ఉదాసీనత, లేకపోతే ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండకుండా ఆత్మీయముగా నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి జీవించుట, ఆ నిద్ర గురించి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా మనం మన జీవితంలో సగం జీవితం పడుకొని నిద్రపోతాం, అవునంటారు కాదంటారా? ఎస్ఆర్నో, మీరు ఎప్పుడైనా నిద్ర గురించి ఆలోచించారా? మనిషి నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది మనిషి నిద్రపోయేటప్పుడు? చాలా సంవత్సరాల క్రితం ఒక రోజు నేను కూర్చొని ఆలోచించాను మనిషి నిద్రపోతుంటే ఏం జరుగుతుంది అని. దాని గురించి కొంత చదివాను కూడా. సో నాకు 4 విషయాలు అర్థమయ్యాయి. మొట్టమొదట, ఒక మనిషి పడుకొని నిద్రపోతుంటే అపస్మారక స్థితికి వెళ్తాడు, అన్కాన్షియస్ స్టేట్ అంటారు. అప్పుడు నిద్రలో ఉన్నటువంటి వాడికి ఎలాంటి ఆలోచన ఉండదు, నిద్రలో వాడు ఎలాంటి ఆలోచన చేయడు, ఎలాంటి ప్రణాళికలు వేయడు. రెండవది లాస్ ఆఫ్ యాక్టివిటీ. నిద్రలో ఉన్నటువంటి వారు అపస్మారక స్థితిలో ఉంటారు కనుక ఏ పని చెయ్యరు, నిద్రపోతుంటారు కానీ ఏ పని చెయ్యరు. నిద్రలో ఎవడు భోజనం చేయడం కానీ, నిద్రలో ఎవడు స్నానం చేయడం కానీ నేను చూడలేదు. అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే లేయండి, 500 ఇస్తాను. మూడవది ఏంటంటే లాస్ ఆఫ్ రెస్పాన్స్. నిద్రపోయే వాడి చుట్టూ అనేక విషయాలు జరుగుతూ ఉండొచ్చు, ఎన్నో సంఘటనలు సంభవిస్తూ ఉండవచ్చు, అయినా కూడా అతడు నిద్రలో ఉన్నాడు కనుక వాటిని ఎరుగడు, వాటికి సరైనటువంటి రీతిలో స్పందించలేడు. నాలుగవ కారణం ఏంటంటే లాస్ ఆఫ్ సెక్యూరిటీ. నిద్రలో ఉన్నటువంటి వాడు ఎంత జ్ఞానము కలిగిన వాడైనా, ఎంత బలము కలిగినటువంటి వాడైనా, ఎంత హోదా బలగము కలిగినటువంటి వాడైనా బలహీనుడు. వాడి మీద ఎలాంటి వారైనా దాడి చేయొచ్చు, ఎలాంటి ప్రమాదమైనా అతనికి ముంచుకు రావచ్చు. సో నిద్రలో ఉన్నటువంటి వారు బలహీనులు అనేది మనం గమనిస్తాం. సో 4 విషయాలు మనం చూసాం. నిద్రలో ఆలోచించలేం, నిద్రలో పని చేయలేం, నిద్రలో చుట్టూ జరిగేటువంటి విషయాలకు స్పందించలేం, నిద్రలో మనల్ని మనము డిఫెండ్ చేసుకోలేం, అజాగ్రత్తగా ఉంటాం గనుక మనల్ని మనం కాపాడుకోలేం. కొన్ని సంవత్సరాల క్రితము హైదరాబాద్ లో డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ లో 4 ఫోటోలు ముద్రించారు. సౌత్ అమెరికాలో ఒక అడవికి ఇద్దరు స్నేహితులు ఒక రోజున వేటాడడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం వరకు వేటాడిన తర్వాత సాయంత్రం వారు వెనక్కి వచ్చే దారి మర్చిపోయారు. సో ఆ రాత్రి అక్కడే పడుకున్నారు, ఇద్దరు పక్కపక్కనే పడుకున్నారు, నిద్రపోయారు. ఉదయం అయ్యేసరికి ఒక ఆయన లేచి చూసేసరికి పక్కన ఉన్నటువంటి వాడు కనిపించలేదు, కాకపోతే పక్కన ఒక భయానకమైనటువంటి దృశ్యం కనిపించింది. 16 అడుగుల పొడవు, ఇంత లావు కొండ చిలువ, కదల్లేని స్థితిలో ఆయన పక్కన పడుకుని ఉంది. ఆయనకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే రాత్రి వారిద్దరు పడుకుని ఉన్నప్పుడు ఒక కొండ చిలువ వచ్చి ఒకరిని నిలువున చుట్టేసింది, చంపేసింది, వాడిని నిలువున మింగేసింది. అంత తతంగం జరుగుతున్నా వీడు కూయికాయ అనలేదు, ఎంత జరుగుతున్నా కూడా వీడు మేలుకోలేదు. సో ఇది చూసిన తర్వాత పరిగెత్తి పారిపోతున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ అధికారులు కనిపిస్తే వారికి ఆ విషయం చెప్పాడు. వారు వచ్చి ఆ కొండ చిలువను తాళ్లతో కట్టి తీసుకుని వచ్చిన తర్వాత కత్తి తీసుకుని దాని పొట్టను చీల్చి తెరిస్తే లోపల ఒక మనిషి చచ్చిపోయిన స్థితిలో కనబడ్డాడు. ఈ 4 ఫోటోలు డెక్కన్ క్రానికల్లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రింట్ చేశారు, అవి నేను సేవ్ చేసుకున్నాను. సో ఇలా దాంట్లో ఒక గొప్ప పాఠాన్ని నేను నేర్చుకున్నాను. అదేంటంటే ఆది ఘట సర్పమైనటువంటి అపవాది అలా అనేకులను పొట్టను పెట్టుకుంటున్న అయినా కూడా పక్కనే ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేయలేకపోతున్నారు, అలా మింగబడుతున్నటువంటి వాడు కూడా ఏం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇద్దరు చెప్పండి, ఇద్దరు నిద్రపోతున్నారు. మెలకువగా ఉంటే ఆ ప్రమాదం వచ్చేది కాదు కదా. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కవి విలియం వర్డ్స్వర్త్ ఒక మాట అంటాడు, స్లీప్ ఈజ్ ద ట్విన్ బ్రదర్ ఆఫ్ డెత్ అని. నిద్ర మరణానికి కవల సహోదరుడు అని అంటారు. గ్రీక్ మిథాలజీలో నిద్ర హూప్నాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అండ్ నిద్రతో పాటు మరణం ఇంకో వ్యక్తి, వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అని గ్రీక్ మిథాలజీలో మనం ఆ స్టోరీ చదివితే ఆసక్తికరమైనటువంటి స్టోరీ ఒకటి ఉంది, నేను చెప్పను మీరు చదువుకోండి. అపొస్తలుల కార్యములు 20:7-12 మీరు తర్వాత చదువుకుంటే ఒక విషయాన్ని మనం గమనిస్తాం. పౌలు భక్తుడు ఒక చోట దేవుడి వాక్యం చెప్తున్నాడు. ఆదివారం సాయంత్రం వారందరూ ఒక మిద్దె మీద మేడ గదిలో కూడుకున్నప్పుడు ఆరాధన జరిగింది. ఆరాధన తర్వాత పౌలు భక్తుడు విస్తరించి మాట్లాడాడు. ఎన్ని గంటలు మాట్లాడాడో బైబిల్ మనకు చెప్పట్లేదు, కానీ అంచనా ఏంటంటే దాదాపు 5-6 గంటల సేపు ప్రసంగం చేశాడు. పౌలు భక్తుడికి అప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు లేరు, లేకపోతే ఆయనకు లాంగ్ ప్రీచ్డ్ సర్మన్ కింద ఆయనకు ఒక బహుమానం ఇచ్చేసేవారు. మనం ఈ రోజుల్లో ఒక గంట సేపు భరించాలంటే చాలా మందికి కష్టం. నిట్టూర్పులు, ఇంకా తర్వాత కళ్ళు మూతలు, తర్వాత ఇంకేంటి ఆవులింతలు, తర్వాత చూపులు, తర్వాత గడియారంతో సంజ్ఞలు, ఎన్ని చేస్తుంటారు కదా మనోళ్ళు, ఎప్పుడు ముగిస్తావా అనేసి. కానీ పౌలు భక్తుడు 5-6 గంటలు ఆ రాత్రిపూట బోధించినప్పుడు ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు 3వ అంతస్తు కిటికీలో కూర్చొని బోధ వింటున్నాడు. నాకు ఈ భాగం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అప్పుడప్పుడు నా మెసేజ్ అప్పుడు కూడా కొంతమంది నిద్రపోతూ నాకు కనిపిస్తారు, కానీ వెంటనే నేను పౌలుని జ్ఞాపకం చేసుకుంటాను. పౌలు లాంటి పరమ ప్రసంగికుడు బోధిస్తున్నప్పుడు ఐతుకు లాంటి ఒక నిద్రపోయాడు. ఉపేందర్ లాంటి మామూలు బోధకుడు బోధించినప్పుడు 10 మంది నిద్రపోతే నో ప్రాబ్లం అనుకునేవాడిని నేను, ఎందుకంటే పౌలు బోధిస్తుంటే ఐతుకు నిద్రపోయాడు. నేను బోధిస్తుంటే ఎవడు నిద్రలో పడి సావలా, పౌలు బోధిస్తున్నప్పుడు అతడు ఎంత గాఢ నిద్రలోనికి పోయాడంటే 3వ అంతస్తు నుండి పైనుండి కింద పడి చచ్చిపోయాడు. పౌలు ప్రసంగం ఆపి కిందికి పోయి అతడి మీద పడి ప్రార్థన చేసి అతన్ని మరలా పునరుత్థాన పరిచి పైకి తీసుకుని రావాల్సి వచ్చింది. కాకపోతే పాయింట్ ఏంటంటే, మీరు దేవుడి సంఘంలో ఉన్నప్పుడు నిద్రపోతుంటే ఎప్పుడు బయటే పడతారు, లోపల మాత్రం పడరు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బయటే పడతారు, లోపల మాత్రం పడరు. సో అది మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. మోడర్న్ ఈడియం ఒకటి ఉంది, ఇఫ్ యు స్నూజ్ యు లూజ్ అంటారు. ఇఫ్ యు స్నూజ్ యు లూజ్, నీవు నిద్రపోతే నీవు నష్టపోతావు. ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర మనకు ప్రతి విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కనుక మనం ఎప్పుడు ఆత్మీయంగా మెలకువగా ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తోంది. ప్రకటన గ్రంథం 17:2 అంత్య దినాల్లో ఉండేటువంటి ఒక వ్యవస్థ గురించి బైబిల్లో రాయబడి ఉంది. బబులోను మహావేశ్య గురించి రాయబడినప్పుడు ఈ రకంగా అక్కడ ఉంటుంది. బబులోను మహావేశ్య తన వ్యభిచార సంబంధమైనటువంటి మద్యముతో అనేకులను మత్తుల్నిగా చేస్తుంది. అంటే చివరి రోజుల్లో వరల్డ్నెస్ అనేది, లోక సంబంధమైనటువంటి జీవితం అనేది మనుషుల్లోనికి ఎంత లోతుగా వచ్చేస్తుందంటే వారిని మైకంతో నింపేస్తుంది, వారిని మత్తుల్నిగా చేస్తుంది. కనుకనే చాలా మంది సోకాల్డ్ క్రైస్తవులు ఆత్మీయంగా పడుకొని నిద్రపోతూ ఉంటారు. మనం మత్తులం అవ్వాలి లేకపోతే మనం మైకంతో తూలాలి అంటే మనము బ్రాండీ, విస్కీ, రమ్ము తాగాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క విషయము ఒక్కొక్క మనిషికి మైకం వచ్చేటట్టు చేస్తుంది. కొంతమందికి ఆస్తి మైకం ఉంటుంది, కొంతమందికి అంతస్తు మైకం ఉంటుంది, కొంతమందికి అతివల మైకం ఉంటుంది. అతివ అంటే స్త్రీలు అన్నమాట. అతివల మైకం ఉంటుంది, కొంతమందికి అధికార మైకం ఉంటుంది, కొంతమందికి ఆయా రకాల మైకాలు ఉంటాయి. ఆ మైకములో పడవేసేటట్టు చివరి దినాల్లో లోకమును సాతాను వినియోగించుకుంటాడని బైబిల్ చెప్తోంది. అలాంటి మైకంలోనికి పోయినటువంటి వారు ఆత్మీయంగా పడి నిద్రపోతుంటారు, కనుక వారు దేవుడి కోసం పని చేయలేరు. నాకిప్పుడు నాతో ఆలోచించండి, ఒక క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా పడుకొని నిద్రపోతున్నప్పుడు అతడు లేక ఆమె దేవుని గురించి, దేవుని సంకల్పాల గురించి ఆలోచించరు. ఒక క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా పడుకొని నిద్రపోతున్నప్పుడు వారు దేవుడి రాజ్యం కొరకు చురుకుగా పనిచేయరు. ఒక విశ్వాసి పడుకొని నిద్రపోతున్నప్పుడు వారి చుట్టూ సంఘము క్షీణించిపోతున్నా, వారి చుట్టూ ఆత్మలు నరకానికి వెళ్లిపోతున్నా, వారు మాత్రం సరైనటువంటి రీతిలో స్పందించే పరిస్థితిని కలిగి ఉండరు. ఒక విశ్వాసి పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆది ఘట సర్పమైనటువంటి అపవాది వచ్చి వారి మీద పడి దాడి చేస్తున్నా కూడా వారు గుర్తించలేనటువంటి పరిస్థితి. అందుకే రోమా సంఘానికి రాసినప్పుడు పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 13:11 ఈ మాటలు వారికి హెచ్చరికగా రాశాడు. దయచేసి తిప్పండి, రోమా 13:11 చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరిగి, ఆ మాటలు జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి, కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మూడు ఇంపరేటివ్స్ ఉన్నాయి దాంట్లో, అంటే మూడు ఆజ్ఞలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు, మీరు కాలమును ఎరగండి, ఎలాంటి కాలంలో మీరు జీవిస్తున్నారో తెలుసుకోండి. రెండవది, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోండి. మూడవది, అలాగు చేయండి. ఈ రోజున బైబిల్ బోధ ఒక రకంగా దేవుడికి మనం స్తోత్రం చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా అబద్ధ బోధలు పెరుగుతున్నప్పటికీ మరొక వైపున నిజమైనటువంటి బోధ కూడా మనకు విస్తృతంగా అందుబాటులో ఉంది. సో మనకు దేవుడి వాక్యంలో అనేక విషయాలు తెలుసు, మనకు కాలం ఎలాంటిదో తెలుసు. కాకపోతే మన ప్రాబ్లం ఏంటో తెలుసా, అలా మనం చెయ్యం. అందుకని ఏమంటున్నాడు, మీరు కాలము నెరిగి, అందరూ చెప్తారు యేసుప్రభు వచ్చే టైంలో మనం ఉన్నాము అని, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోండి. అది తెలుసుకొని ఉంటే సరిపోదు, అలా మనం చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పాడు, తర్వాత మనం వాటిని చదువుదాం. సో మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, మనమున్న పరిస్థితి మన ప్రభువు సమీపంగా ఉన్నాడు అన్నది మనకు నేర్పిస్తోంది. దాన్ని బట్టి మనం నిద్ర మేల్కోవాలి. ఒకవేళ ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి నిద్రలోనైనా నీవు ఉంటే, ఇప్పుడు నీవు మేల్కోవలసినటువంటి గడియ అని నీవు తెలుసుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 12:32 రాసుకోండి, తర్వాత చదవండి. మొదటి దినవృత్తాంతములు 12:32, ఇస్రాయేలులో 12 గోత్రాలు ఉండేవి, 12 tribes of Israel. ఈ 12 గోత్రాల్లో ఒకే ఒక గోత్రానికి, ఇసాకరు గోత్రానికి మాత్రమే కాల వివేచన ఉండేది, సమయోచితమైనటువంటి జ్ఞానం ఉండేది. అంటే దే వర్ ది ఓన్లీ పీపుల్ హూ కుడ్ డిసర్న్ ద టైమ్స్. సమయము ఎలాంటిది, కాలము ఎలాంటిది, దినాలు ఎలాంటివి, మనం ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా మసులుకోవాలి అన్నటువంటి జ్ఞానము కేవలము 12 గోత్రాల్లో ఒకే ఒక గోత్రానికి ఉండింది. ఈ రోజున కూడా అదే పరిస్థితి, ప్రతి 100లో కేవలము 7% మందికే అలాంటి దృష్టి ఉంది, అలాంటి వివేచన ఉంది, మిగతా 93% మందికి లేదు అని మరి చాలామంది బైబిల్ పండితులు కూడా ఒప్పుకుంటారు. అండ్ ఈరోజున పరిస్థితి ఎట్లా వచ్చిందో నేను ఒక చిన్న ఉదాహరణ మచ్చుక్కు మీకు చెప్తాను. వివేచన లేనటువంటి వ్యక్తులు మన క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. దేవుడి పేరట దేవుడి సంఘంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు విపరీతంగా జరుగుతున్నా కూడా ఎవ్వరూ నోరు తెరిచి దాని గురించి మాట్లాడట్లేదు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతూ వారినే యేసుక్రీస్తు ప్రభు స్థానంలో పెట్టుకుని మనుషులను ఆయన కొరకు సంపాదించకుండా, తమ కొరకు అభిమానులను సంపాదించుకుంటున్నా కూడా ఎవ్వడు వేలెత్తి ప్రశ్నించేటువంటి ధైర్యం చేయలేదు. విశ్వాసులు చేయలేరు, కానీ పోని సో కాల్డ్ పెద్ద సేవకులైనా చేస్తారు అంటే మాకెందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటున్నారు. హెరసీలు, మతభేదాలు, అబద్ధ బోధ గ్రూపులు క్యాన్సర్ కన్నే వేగంగా ప్రవహించిపోతున్నా కూడా దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. బైబిల్ ప్రమాణాలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. లోకానుసారమైనటువంటి పద్ధతులను పాటించట్లో అందరూ ముందంజ వేస్తున్నారు. దీంట్లో కూడా చాలా మందికి వివేచన లేదు. ఈ రోజున వాక్యము అని చెప్పి ఎంతసేపు సౌఖ్యం గురించే చెప్తారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం గురించి చెప్పేవారు లేకపోయారు అన్న ఆలోచన కూడా చాలా మందికి లేదు. మన హైదరాబాద్ లోనే ఒక పేరు మోసినటువంటి బోధకుడు ఈ మధ్య చెప్తున్నాడు, మీ బైబిల్లో పాత నిబంధన అంతా చించిపారేయండి, అది మనకు అక్కర్లేదు అని. ఆయన చర్చిలో చప్పట్లు కొడుతున్నారు, ఆ మాట విన్న వాళ్ళు సిగ్గుపడాలి. కానీ అలాంటి వారిని పెంచి పోషించేటువంటి సంఘాలు ఉన్నప్పుడు అపవాది నవ్వకుండా ఎగిరి అంతేయకుండా ఏం చేస్తాడో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇక విపరీతమైనటువంటి గిమ్మిక్కులు ట్రిక్కులు చేసి మనుషుల్ని తమ బుట్టలో వేసుకునేటువంటి వారు చాలా మంది మన చుట్టూ బయలుదేరారు. మన సికింద్రాబాద్ లోనే చాలా మంది ఉన్నారు. అండ్ తొందరలోనే పేర్లన్నీ కూడా నేను చెప్పేస్తాను, నాకేం భయం లేదు. ఒక టీవీ ఛానల్ వాళ్ళని నేను అడిగాను, ఓనర్ని, నాకు అవకాశం ఇస్తే నేను మంచి మంచి సేవకుల్ని తీసుకుని వచ్చి ఒక డిబేట్ పెడతాను, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు వారితో మీతో చెప్పిస్తాను అంటే, అమ్మో గొడవలు అయిపోతాయి బ్రదర్ అన్నాడు ఆయన. అంతే, అవకాశం మాత్రం ఇవ్వలా, ఇంకో టీవీ ఛానల్ అయినా కూడా ఇవ్వలా. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, మనం ఒకవేళ అట్లాంటిది ప్రొడ్యూస్ చేసి బయట ఎక్కడో రికార్డ్ చేసి తీసుకుని వచ్చి టేప్ ఇచ్చినా వేస్తారా అన్న డౌట్. కానీ ఒక కొత్త టీవీ ఛానల్ అయినా ఈ బోధకుడిని తన ఛానల్ మీద నుండి తీసిపారేశాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్. దాంట్లోనే ఉండకండి, బయటికి రండి. పౌలు భక్తుడు రోమీలకు రాసినప్పుడు 13లో వాడినటువంటి నిద్ర, ఇక్కడ తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు వాడినటువంటి నిద్ర, ఈ రెండు కూడా గ్రీకులో ఒక పదం కాదు, రెండు వేరు వేరు పదాలు వాడాడు. అయితే రోమ 13లో ఆయన వాడినటువంటి పదం ఆసక్తికరమైనటువంటి పదం, హూప్నాస్ అనేటువంటి గ్రీకు పదాన్ని వాడాడు. హూప్నాస్ అంటే నిద్ర, లేకపోతే మైమర్పు పొందేటువంటి నిద్ర, ఆర్ మత్తెక్కించే నిద్ర అనొచ్చు. ఈ హూప్నాస్ అనేటువంటి పదంలో నుండే ఇంగ్లీష్ లోనికి మనకు హిప్నాటిజం అనే పదం వచ్చింది. నా హిప్నోటిజం అంటే ఏంటో మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఒక వ్యక్తి తన కనికట్టు చేత తన ముందున్నటువంటి వ్యక్తిని నిద్రపుచ్చుతాడు. వాడిని నిద్రపుచ్చినప్పుడు వాడిని తన వశంలోనికి తీసుకుంటాడు. తన వశంలోనికి తీసుకున్న తర్వాత ఇక ఈయన ఏం కావాలంటే అది ఆ వ్యక్తితో చేయిస్తాడు. సో ఈ రోజున సంఘము నిద్రావస్థలో హిప్నోటైజ్డ్ స్టేట్ లో ఉండడానికి కారణం ఏంటి? ఒక వైపున సాతాను క్రైస్తవులను హిప్నటైజ్ చేస్తున్నాడు, మరొక వైపున లోకం హిప్నటైజ్ చేస్తోంది, ఇంకొక వైపున మన శరీరంలో ఉన్నటువంటి పాప స్వభావం మనల్ని హిప్నటైజ్ చేస్తోంది. సో చాలా మంది హిప్నటైజ్డ్ స్టేట్ లో ఉండి మరి దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు, కానీ వారు దేవుడి కోసం మాత్రం పనికి వచ్చేటువంటి స్థితిలో కనబడట్లేదు. మీరు బైబిల్ చదివే వారైతే మీకు ఒక విషయం బాగా గుర్తుంటుంది, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు పదే పదే రెండు పదాలు వాడేవాడు. ఏంటది? మూడు ఇంగ్లీష్ లో, వాచ్ అండ్ ప్రే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉంటే మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు మెలకువగా ఉంటారు. ఈ రెండిటికి అవినావ సంబంధం ఉంది. మనం మెలకువగా ఉండకపోతే మనం ప్రార్థన చేయలేము, అండ్ మనం ప్రార్థన చేయకపోతే మనం మెలకువగా ఉండలేము. సో మెలకువగా ఉండుట ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉండడానికి, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండడానికి, తీక్షణతతో ప్రభువు చెప్పిన ప్రతి పని మనం చేస్తూ ఉండడానికి అది మనకు చాలా అవసరం. లేకపోతే చాలా సులువుగా పాపములోనికి జారిపోగలం, చాలా సులువుగా యేసును మనం విడిచిపెట్టగలం, చాలా సులువుగా దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేయగలం. అందుకనే దేవుడు అంత శ్రమ తీసుకొని మనకు ఇన్ని రకాలుగా తన వాక్యంలో రాయించాడు. మెడికల్ టర్మ్ లో అంటే మెడికల్ టర్మినాలజీలో ఒక పదాన్ని వినియోగిస్తుంటారు, దాన్ని సామ్నాంబులిజం అంటారు. సామ్నాంబులిజం అన్నదానికి ఇంగ్లీష్ లో స్లీప్ వాకింగ్ అంటారు, నిద్ర నడక. ఎంతమందికి ఉంది అలవాటు ఇక్కడ? నేను నా భార్య కొన్ని సంవత్సరాల క్రితం హాంకాంగ్లో ఉండేటప్పుడు ఒకరోజున హాంకాంగ్ న్యూస్ పేపర్ తీసి చదివినప్పుడు దాంట్లో ఒక వార్త నేను చదివాను. హాంకాంగ్లో ఒక ఆయన రాత్రి నిద్రలో నడుస్తూ 10వ అంతస్తు పారాపెట్ వాల్ మీద నుండి కింద పడ్డాడు అని, గాయాల పాలయ్యాడు అని. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను కొంతమంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు అని. కొంతమంది, అవును భార్యలు తిట్టలేరు కానీ నిద్రలో బాగా తిడతారు. కొంతమంది నిద్రలో లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి గురించి నేను విన్నాను, ఇది నిజమో కాదో నాకు తెలియదు, వాడు నిద్రలో లేచి పక్కింటికి పోయాడంట. నిజంగా పోయాడో నిద్రలో పోయాడో నాకు తెలియదు, నిద్రలో లేచి పక్కింటికి పోయాడంట. సో సోమ్నాంబులిజం అంటే నిద్ర నడక. ఇది కొంతమందికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి జబ్బు. సో వారు నిద్రలో ఏవేవో చేస్తుంటారు, వారికి హాఫ్ కాన్షియస్ ఉంటుంది, వారు సరిగ్గా దాన్ని తెలుసుకోలేరు. చాలా మంది క్రైస్తవులు కూడా నిద్ర నడక నడిచేటువంటి క్రైస్తవులుగా ఉన్నారు. ఎలాగో నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఆదివారం అయినప్పుడు లేస్తారు, చర్చికి వస్తారు, ఎందుకు వస్తారో, అక్కడ ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా వారు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద పడి మొత్తుకుంటూ ఉంటారు. ఎవరికి మొత్తుకుంటున్నారో, ఎందుకు మొత్తుకుంటున్నారో వారికి తెలియదు. బైబిల్ తెరిచి తిప్పుతూ ఉంటారు, మ్యాగజైన్ అలా తిరుగుతున్నట్టు బైబిల్ కూడా వారి చేతుల్లో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎందుకు తిప్పుతున్నారో, దాంట్లో ఏం చదువుతున్నారో వారికి తెలియదు. బోధకుడు బోధిస్తూ ఉంటే అలా రాయిలాగా సీట్లో కదలకుండా కూర్చుని ఉంటారు. ఏం వింటున్నారో, ఏం చెయ్యాలో వారికి తెలియదు. దీన్ని ఏమంటారంటే నిద్రావస్థలో ఉన్నటువంటి క్రైస్తవులు అని అంటారు. ఇలాంటి పరిస్థితిలో ఈనాడు క్రైస్తవ సంఘం ఉంది. అందుకనే క్రైస్తవ సంఘానికి వివేచన లేదు. అందుకనే క్రైస్తవ సంఘంలో క్రమశిక్షణ లేదు. అందుకనే క్రైస్తవ సంఘంలో అభివృద్ధి లేదు. అందుకనే క్రైస్తవ సంఘంలో ఆత్మశక్తి మనకు కనిపించదు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పడుకొని నిద్రపోవడము, పోరాటం చేయాల్సిన సమయంలో సోమరులాగా పడి ఉండడము, ప్రభువును మహిమపరచాల్సింది పోయి సాన పెట్టబడకుండా తుప్పు పట్టేటువంటి వారంగా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడము ఎంత ఘోరమైనటువంటి విషయమో మనం కొంచెం కూర్చొని ఆలోచిస్తే గాని మనకు అర్థం కాదు. దేవుడి వాక్యంలో కొంతమంది శారీరకంగా నిద్రపోతూ మనకు కనిపిస్తారు, వారి ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈ రోజున ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. పాత నిబంధనలో ఈయన శారీరకంగా పడుకొని నిద్రపోతూ కనిపిస్తాడు. కాకపోతే ఈయన నిద్ర మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కాకపోతే నాకున్న టైంలో వీలైనన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనందరికీ ఒక స్టోరీ తెలుసు యోనా గురించి. ఎంతమందికి తెలుసు యోనా గురించి? యోనా గురించి చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పే వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టోరీస్ ఏంటంటే జోనా స్టోరీ. యోనా గురించి మనకు చాలా తెలుసు, యోనా గురించి మనకి ఇంకా చాలా తెలియదు. ఆ తెలియనివి ఏంటో రెండు మూడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అధ్యాయం మీరు యోనా ఒకటి తర్వాత చదువుకోండి, ఆ అధ్యాయం అంతా చదువుకోండి. ఆ అధ్యాయంలో మనం ఏం గమనిస్తాము, యోనా అనేటువంటి వాడు దేవుని ప్రవక్త, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక పరిచారకుడు. దేవుడు ఆయనను పిలిచాడు, దేవుడు ఆయనకు ఒక పనిని అప్పగించాడు. ఏంటా పని? నీనువే పట్టణానికి వెళ్ళి నశించిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆ మెసేజ్ యోనా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ మెసేజ్ ని దేవుడే ప్రిపేర్ చేసి యోనాకి ఇచ్చాడు. ఆ మెసేజ్ ఇంత పెద్ద మెసేజ్ కాదు, ఆ మెసేజ్ వన్ లైన్ మెసేజ్. ఏంటా మెసేజ్? ఇన్ 40 డేస్ నినివే షాల్ పెరిష్, 40 రోజుల్లో నినివే నశించును. ఆ మెసేజ్ నినివే పట్టణం అంతా తిరుగుతూ ఆయన చెప్తూ పోవాలి. కానీ యోనా దేవుడి ప్రవక్త అయినప్పటికీ, దేవుడి చేత పనికి నియమించబడినప్పటికీ, పంపబడినప్పటికీ నినివే ప్రజలంటే యోనాకి ఇష్టం లేదు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, వారు చాలా క్రూరులు, మనుషుల్ని విపరీతమైనటువంటి సాడిస్టిక్ పద్ధతుల్లో చంపారు. కనుక యోనాకు న్యాచురల్ గానే వారంటే అసహ్యత, కోపం ఉంది. వీళ్ళు నాశనం అయిపోతే మంచిది అని అనుకున్నాడు. కాకపోతే అది దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఎంత దారుణమైనటువంటి పాపి అయినా కూడా మారు మనసు పొందాలని, వాడు నిజమైనటువంటి మనిషిగా మారాలని దేవుడి పోలికలో వాడు చేయబడ్డాడు. గనుక వాడు పడిపోయినటువంటి ఆ స్థలములో నుండి మరలా పైకి ఎత్తబడాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని దేవుడు వారికి ఒక అవకాశం ఇద్దామని ఆలోచించాడు. కానీ యోనా దాన్ని ఇష్టపడలేదు. కనుక ఏం చేశాడు? దేవుడు ఎట్లాగూ నన్ను పొమ్మన్నాడు, నేను పోను, నేను చేయను అని చెప్పి దేవుడి నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. సో నినివే ఇటువైపు ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో తార్షీష్ ఉంది. ఆయన పోయి ఓడ టికెట్ కొనుక్కొని ఓడ ఎక్కి ప్రయాణం అయిపోతున్నాడు. నాకు ఇక్కడ ఒకటి గమనించాలి మన ప్రియ సహోదరి సహోదరులారు, కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే నేను దేవుడు చెప్పిన పని చేయకుండా పారిపోవచ్చు అనుకుంటాం. కానీ మనం పారిపోలేం. 139వ కీర్తన మీరు చదవండి, మనం పైకి పోతే అక్కడున్నాడు, పాతాళానికి పోతే అక్కడున్నాడు, ఈస్ట్కి పోతే అక్కడున్నాడు, వెస్ట్కి పోతే అక్కడున్నాడు, ఆయన ఎక్కడ లేడు అన్నది మీరు ఆలోచించాలి. ఆయన ప్రతి చోట ఉన్నాడు. దేవుడి నుండి మనం పారిపోలేం. మనం పారిపోయే ప్రయత్నం చేస్తే మనకు కష్టాలు కొని తెచ్చుకుంటాం. యోనా చేసింది అదే. పారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రంలో ఒక పెద్ద గాలి తుఫానును లేపాడు. నాకు ఇక్కడ యోనా యొక్క పడవ గురించి బైబిల్లో వివరాలు లేవు. కాకపోతే దాంట్లో చాలా మంది ప్రయాణికులు, నావికులు ఉన్నట్లు మనం ఆ స్టోరీ చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో అపోస్తలులైన పౌలు ఆయన టీం ఇటలీ దేశానికి పోతున్నప్పుడు వారు ప్రయాణం చేసినటువంటి ఓడలో 276 మంది ప్రయాణికులు ఉన్నట్లు బైబిల్లో రాయబడింది. నాకు ఈ ఓడలో కూడా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓడ అట్టడుగు భాగాన యోనా పడుకొని నిద్రపోతూ ఓడ నాయకుడికి కనిపించాడు. సో కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. పైన ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ కొంత పెద్ద శాతమే, అంటే 100ల సంఖ్యలోనే ఉండి ఉండాలి. ఆ రోజుల్లో ఓడలు తయారు చేసినప్పుడు ఎలా ఉండేవంటే ఎక్కువ చెక్క వాడేవారు, తక్కువ ఇనుము వాడేవారు. ఇప్పుడేమో ఎక్కువ ఇనుము, అల్యూమినియం వాడి చెక్క మాత్రం డెకరేషన్ కోసమే వాడుతున్నారు. మీకు అందరికీ గుర్తు ఉండే ఉండొచ్చు, నోవహు దేవుడు చెప్పినప్పుడు చితి సారకపు రాణుతో ఓడను తయారు చేయమని చెప్పాడు. సో ఓడ అంతా కూడా చెక్కతో తయారై ఉంది. ఆలోచించండి, నాతో విజువలైజ్ చేయండి, గాలి వీస్తోంది, తుఫాన్ వస్తోంది, పెద్దగా వర్షం పడుతోంది, అలలు లేస్తున్నాయి, దీంతో పాటు ఓడ ఊగిసలాడిపోతోంది. దాంతో పైనటువంటి వారు వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వారి వారి దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు, గట్టిగా కేకలేస్తున్నారు. ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసరికి ఓడలో ఉన్నటువంటి తినుబండారాలను తీసుకుని వచ్చి సముద్రంలో పడేసి ఓడను ఖాళీ చేస్తున్నారు. ఆ సన్నివేశం ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. అలాంటప్పుడు ఓడ అట్టడుగు భాగానికి నాయకుడు వచ్చి చూస్తే యోనా ఎలా ఉన్నాడంట? గాఢ నిద్రలో ఉన్నాడంట. జస్ట్ ఇమాజిన్. నేను కొంతకాలం క్రితం లండన్ వెళ్ళినప్పుడు లండన్లో మరి నన్ను పెట్టినటువంటి ఎక్కువ లండన్లో ఇల్లులు చెక్కతో కడతారు. కింబర్లీ అనేటువంటి ప్రాంతంలో మరి చెక్కతో కట్టినటువంటి ఇంట్లో పైన ఉన్నాను నేను. కింద ఆ యొక్క హోస్ట్ వాళ్ళు ఉంటారు. సో దట్టమైన కార్పెట్, ఇంత లావు కార్పెట్, స్టేర్ కేస్ అంతా, రూమ్ అంతా, ఫ్లోరింగ్ అంతా వేసి ఉంది. రాత్రి ఎప్పుడైనా నేను పైనుండి కిచెన్కి రావాల్సి వస్తే మెల్లగా నడుచుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నా పర్సనాలిటీ ఎంత ఉందో మీకు తెలుసు కదా. నేను కొంచెం గట్టిగా కాలు పెడితే కిర్రకర్ర అంటది, వాళ్ళతో కిరికిరి ఎందుకని.
సో మెల్లగా సాఫ్ట్గా నడిచొచ్చి మళ్ళా సాఫ్ట్గా పైకి వెళ్ళిపోయేవాడిని. నా అలా అంత ఏర్పాటు చేసుకున్నా కూడా ఒక్క మనిషి నడిస్తేనే శబ్దం వచ్చినప్పుడు, నా పాయింట్ ఏంటంటే ఈ ఓడలో అంతమంది పరుగులు తీసి బస్తాలు తీసుకుపోయి పడేస్తున్నప్పుడు, శబ్దాలు చేస్తున్నప్పుడు, గాలి వర్షం తుఫాను అలలు వచ్చి పడుతున్నప్పుడు ఆ మనిషి ఎలా నిద్రపోగలిగాడు? అందుకని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఓడ నాయకుడు వచ్చి యోనాతో ఏం మాట్లాడాడో అదే మాటలు అన్ని ఎడిక్టెడ్ మన బైబిల్లోనికి రాయించేశాడు. ఓయి నిద్రపోతా అని అన్నాడు. నా తెలంగాణ మాట అది నిద్రపోతా, అఫ్కోర్స్ ఆంధ్రాలో కూడా అంటారు, కానీ నేను దాన్ని ఇంకొంచెం పొడిగించేమనంటే అంటానంటే ఓయి నిద్రపోతా, పోయే కాలం వచ్చింది ఇంకా పండుకున్నావా లే అన్నాడు ఆయన. ఓయి నిద్రపోతా, పోయే కాలం వచ్చింది ఇంకా పండుకున్నావా లే. నా విశ్వాసులమైనటువంటి మనము, అవిశ్వాసులైనటువంటి కొందరు గమనించాల్సింది ఏంటంటే మన ఇద్దరికి కూడా పోయే కాలం వచ్చింది. యేసు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు విశ్వాసులు ఆయనతో పరలోకానికి పోయే కాలము, అండ్ యేసు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు అవిశ్వాసులు ఆయన్ని నమ్మకపోతే నరకానికి పోయే కాలం. ఇద్దరికి పోయే కాలమే, కాకపోతే ఒకటిది మంచి పోయే కాలం, ఒకటిది ముంచిపోయే కాలం, రెండు రకాల పోయే కాలాలు అన్నమాట. వీడు నిద్రపోతున్నాడు, ఈ నిద్రపోతును ఆయన లేపాడు. నా యోనా యొక్క నిద్రతలో మనం గమనించేది ఏంటంటే భయంకరమైనటువంటి నిర్లక్ష్యాన్ని గమనిస్తాం. ఎంత ఘోరమైనటువంటి నిర్లక్ష్య స్వభావంతో అక్కడ ఆయన అలా ప్రవర్తించాడో మీరు అర్థం చేసుకుంటే కానీ మీకు ఆ తీవ్రత ఏంటో అర్థం కాదు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు, దేవుని సేవను నిర్లక్ష్యం చేశాడు, నినివేలో నశించిపోతున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేశాడు, అంతేకాదు తన స్వంత ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకున్నాడు. ఒకవేళ దేవుడు ఓడను నీట ముంచితే యోనా చచ్చిపోయేవాడు, అయినా కూడా యోనాకు పట్టింపు లేదు. అలాంటి నిర్లక్ష్య నిద్రలో యోనా కనిపిస్తున్నాడు. సో ఈ రోజున మనం నేర్చుకునే మొదటి ఆత్మ సంబంధమైన నిద్ర ఏంటో తెలుసా? నిర్లక్ష్యపు నిద్ర. చాలా మంది నిర్లక్ష్యంగా పడుకొని నిద్రపోతారు. ప్రపంచంలో చరిత్రలో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు, దీని గురించి ఏడబ్ల్యూ పింక్ అనేటువంటి భక్తుడు తన పుస్తకంలో కూడా రాశాడు. రోమ్ తగలబడిపోతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడు అని లోకమంతా వాపోతూ ఉంటుంది. అయితే ఓ క్రైస్తవులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకము నిత్య నాశనానికి పోతున్నప్పుడు నిర్లక్ష్యమైనటువంటి క్రైస్తవులు చేసే పనులు దానికన్నా ఘోరంగా ఉంటాయి అని ఏడబ్ల్యూ పింక్ అని అంటాడు. సో ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల మన యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంది, మనం ఏం చేస్తున్నాం, ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా 13వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. నెహెమ్యా ఎంతో గొప్ప సేవ చేశాడు. యెరూషలేముకి వచ్చి పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టాడు, పడిపోయినటువంటి మనుషుల జీవితాలను తిరిగి కట్టించాడు, గొప్ప ఉజ్జీవం తెప్పించాడు. ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలానికి వీరు మరలా కూలిపోతున్నారు. అందుకే అనుకుంటాను రివైవల్ ఆఫ్టర్ రివైవల్ మనకు కావాలి కదా, ఎందుకంటే మనము చాలా తొందరగా బ్యాక్ స్లైడ్ అయిపోతాం. ఎస్ఆర్నో నేను చాలా మంది విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది 3 వారాల క్రితం బాగా ఎగిరేవాడు ఇప్పుడే తుస్సు అయిపోయాడని, చిచ్చుబుట్లే కనిపిస్తుంటాయి నాకు, తుస్సు ఆ తర్వాత పుస్సు. అది 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 రియల్ క్రిస్టియానిటీ కాదు. అలాంటి క్రైస్తవ్యం మనకొద్దు. ఒక రోజున ఎగురుడు, ఒక రోజున తరుగుడు, ఆ టైప్ మనకొద్దు. మనకు ఒకే రకమైనటువంటి కన్సిస్టెంట్ క్రిస్టియానిటీ కావాలంటే మనము కమిటెడ్ క్రిస్టియన్స్గా ఉండాలి. సో ఈ నెహెమ్యా టైంలో అలాంటి వారు చాలా తక్కువ. మీరు 13వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది వారు ఏం చేశారో. దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు, దశమ భాగం ఇవ్వడం నిర్లక్ష్యం చేశారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ వివాహ వ్యవస్థను నిర్లక్ష్యం చేసి ఎవరికి ఎవరు కావాలంటే వారిని అన్యులు పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు. యాజకులు గాయకులైతే దేవుడి సేవలో మాకు రాబడి ఎక్కువ లేదని చెప్పి దేవుడి సేవ వదిలేసి పొలాల్లో పనిచేసుకోవడానికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి రోజున మన క్రైస్తవుల్లో కూడా విపరీతంగా కనబడుతుంది. నేను ఇంకో విషయాన్ని కూడా చదివాను, దీన్ని ఏమంటారంటే మెడికల్ టర్మినాలజీ ప్రకారం హెమిస్పాషియల్ నెగ్లెక్ట్ సిండ్రోమ్ అంటారు. హెమిస్పాషియల్ నెగ్లెక్ట్ సిండ్రోమ్ అంటారు. హెమిస్పాషియల్ నెగ్లెక్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ కి బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు, ఈ భాగానికి ఇంజురీ అయినప్పుడు ఈ భాగం అంతా కూడా వారి దృష్టిలో నుండి నిర్లక్ష్యం చేయబడుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ వారు విజువల్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి మనిషి ఏం చేస్తాడంటే ఇటు దువ్వుతాడు, ఇటు దువ్వడు. షేవింగ్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా షేవింగ్ చేస్తాడు, ఇది వదిలేస్తాడు. చొక్కా వేసుకున్నప్పుడు ఇది వైపు వేసుకుంటాడు, ఇటు వేసుకోడు. షూ వేసుకుంటే ఇటు వేసుకుంటాడు, ఇటు వేసుకోడు. ఎందుకంటే ఇదంతా ఆయన దృష్టిలో లేనట్టే. నాకు ఇప్పుడు ఆలోచించండి ఇలాంటి క్రైస్తవులు ఎలాంటి బతుకుతారో. ఆలోచించండి, హెమిస్పాషియల్ స్పిరిచువల్ నెగ్లెక్ట్ సిండ్రోమ్ ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తారు? ఒకటి చేస్తారు, ఒకటి చేయరు. చర్చికి వస్తారు, దేవుణ్ణి ఆరాధించరు, బైబిల్ చదువుతారు, దాన్ని పాటించరు, ప్రార్థన చేస్తారు, నమ్మరు. ఎసారనో? సో ఒకటి చేస్తారు, ఒకటి వారి దృష్టిలో ఉండదు. అందుకనే మనలో చాలా మంది నిర్లక్ష్య స్వభావంలోనికి వెళ్ళిపోతాం. చాలా మంది సరైనటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి దిగజారుడు పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలో ఉండకుండా ఉండడానికే దేవుడు మనకు హెచ్చరికలు జారీ చేశాడు, మేల్కోండి మేల్కోండి అని. తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు చెప్పేది కూడా అంతే, మీరు ఆత్మీయంగా మేల్కోండి. సో ఒక వ్యక్తి ఆత్మీయంగా పడి నిద్రపోతున్నప్పుడు, నిర్లక్ష్యపు నిద్రలో ఉన్నప్పుడు ఏ విషయాలు నిర్లక్ష్యం చేస్తాడు అన్నది మనం ఆలోచిస్తే, నేను కొన్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అండ్ మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందేమో మీరు చూసుకోండి. అలాంటి పరిస్థితి ఒకవేళ మీ జీవితంలో ఉంటే, మీరు ఆత్మ సంబంధమైనటువంటి నిర్లక్ష్యపు నిద్రలో ఉన్నారు అన్నది మీరు తెలుసుకో ఉంటారు. మొట్టమొదటిది దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. మొదటి ఆజ్ఞ ఏంటి? ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? టెన్ కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చదవండి, అక్కడ ఉంటుంది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. సో దేవుడు ఎంతో స్పష్టంగా తన ప్రజలకు చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఆయనే మన దేవుడు, ఆయనే మనం ప్రేమించాలి, సేవించాలి, ఆయన కొరకే మనం జీవించాలి. కాకపోతే చాలా మంది అర్థం చేసుకోని విషయం ఏంటంటే, ఏదైనా ఎవరైనా మన దేవుడిగా మారిపోగలరు. ఏదైనా, ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ క్యాన్ బికమ్ యువర్ గాడ్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ దట్ కంట్రోల్స్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని అదుపు చేసేటువంటిది ఏదైనా, నీ జీవితాన్ని అదుపు చేసేవారు ఎవరైనా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా ఏదైనా నీ జీవితాన్ని అదుపు చేస్తూ ఉంటే అది నీ దేవుడు. అండ్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ దట్ కన్స్యూమ్స్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని కబలించేది ఏదైనా ఎవరైనా, నీ టైమ్, నీ టాలెంట్, నీ ట్రెజర్ని తినేసేది ఏదైనా ఎవరైనా, అదే నీ నిజమైన దేవుడు. ఎందుకంటే మనిషి తన నిజమైన దేవుడికే తమ సమస్తాన్ని అర్పిస్తాడు, ఆ నిజమైన దేవుడి మాటే పూర్తిగా వింటాడు. సో దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడినా, లేకపోతే నీవు మరొక దేవుడిని పెట్టుకున్నావా అని. దేవుడు మానవుడిని తన పోలికలో తన స్వరూపమందు చేసినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక రీతిలో చేశాడు. ఏంటంటే, మనిషి యొక్క హృదయంలో ఆయనకు తప్ప మరొక దానికి స్థానం ఇవ్వకుండా ఆయనకే ప్రథమ స్థానము, ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చేటట్టు దేవుడు చేశాడు. సో మన ఎఫెక్షన్స్ లో, మన హార్ట్ లో, మన లవ్ లో మొట్టమొదటి దేవుడు ఉండకపోతే ఆయన మనకు దేవుడు కాదు, మనము నిజముగా ఆయన బిడ్డలము కాదు అన్న దేవుడి వాక్యం మనకు హెచ్చరిక చేస్తోంది. ఒకసారి యిర్మీయా గ్రంథము 2:32 మనం చదువుదాం. 2:32 మీరు తీస్తే చదవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం చెప్తున్నాడో చూడండి. కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. సో దేవుడు ఏమంటున్నాడు, కన్యక తన ఆభరణాలను, తన ఆర్నమెంట్స్ ని మర్చిపోదు. పెళ్లి కుమార్తె ఇక పెళ్లికి పోయే ముందు వడ్డానం పెట్టుకోవడం మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేనని దినాలు నన్ను మర్చిపోయారు. ఈ దేవుడు చెప్పేటువంటి మాట ఒక బోధకుడు చెప్పేటువంటి మాట కాదు, ఒక ప్రవక్త చెప్పేటువంటి మాట కాదు. ఇస్రాయేల్ ప్రజలు దేవుడిని చూశారు, దేవుడి శక్తిని చూశారు, అండ్ దేవుడి యొక్క కృపను, కనికరాన్ని రుచి చూశారు. అయినా కూడా లెక్కలేనని దినాలు ఆయనను వారు నిర్లక్ష్యం చేశారు, ఆయన్ని మర్చిపోయారు. మనము దేన్నైనా ఎందుకు మర్చిపోతాము తెలుసా? దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడే మనం మర్చిపోతాం. అండ్ ఈ రోజున చాలా సార్లు మనం దేవుడిని మర్చిపోవడానికి, దేవుడు మనకు గుర్తుకు రాకపోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాం. నేను ఒక విషయాన్ని మీకు నేర్పించాలి, చర్చ్కి వచ్చినప్పుడు మన స్వభావం ఎట్లా ఉండాలి, చర్చిలో మనం దేని మీద దృష్టిని పెట్టాలి, చర్చిలో ఉన్నంతసేపు, వచ్చినప్పటి నుండి మీరు పోయేంత వరకు మీ యొక్క ధ్యాస దేవుడి మీదే ఉండాలి, మీరు ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి, ఆయనను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని, ఆయన్ని ఇంకా ఎక్కువగా పూజించాలని, ఆయన్ని ఎక్కువగా ఆరాధించాలని ఉద్దేశంతో మీరు చర్చిలో ఉన్నారనుకోండి, మీరు ఇక వేరే వారి గురించి, వేరే విషయాల గురించి, వేటి గురించి మీరు పట్టించుకోరు. మీకు అప్పుడు అరగంట సేపు నిలబడి ఉండడం కష్టం అనిపించదు, అర్థమైందా? మీకు అప్పుడు చేతులు ఎత్తడం ఇబ్బంది అనిపించదు, చేతులు ఎత్తొచ్చా ఎత్తకూడదా అని నన్ను అడగండి, నేను చెప్తాను. ఎవరో డినామినేషన్ వచ్చేసి చేతులు ఎత్తుట తప్పు, చేతులు దించండి, నోరు తెరచుట తప్పు, నోరు ముయ్యండి, హల్లెలూయా అనుట తప్పు, నోరు తెరిచి హల్లెలూయా అనొద్దు అని ఏవేవో చెప్పగానే వాటిని మనం పాటించాల్సిన అవసరం లేదు. బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలని. దేవుని సేవకులు, దేవుని ప్రజలు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. చేతులెత్తుతలో ఒక ఉద్దేశం ఏంటంటే ఐ సరెండర్ ఇట్ టు యూ, ఐ సరెండర్ మై ఆల్ టు యూ అన్న అర్థము, అంతేకాకుండా నా సమస్తముతో నేను నిన్ను ఆరాధిస్తాను అన్న అర్థముతో మనం ఆ పని చేస్తే దాంట్లో ఏం తప్పులేదు. దేవుడి సన్నిధిలో చెయ్యెత్తి ఆరాధన చేయడం తప్పు, ఇంట్లో పిల్లల మీద చెయ్యెత్తి బడబడా కొట్టడం తప్పు కాదు మన వాళ్ళకి, ఎస్ కదా, ఎవరినైనా కొట్టడం తప్పు కాదు. సో అలా ఆలోచిస్తే చాలా చాలా ఘోరంగా దయానీయంగా మనుషులు తయారైపోతున్నారు. బైబిల్ తెలియదు, బైబిల్లో ఏం చెప్పబడిందో తెలియదు, ఎవరో ఏదో చెప్పారు, మా డినామినేషన్ పాటించింది కనుక వంశ పారంపర్యం డినామినేషన్ పారంపర్యం అని కొంతమంది పోతుంటారు. మనం రోషమున్న వారమైతే సత్యమేంటో మనం వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేసి తెలుసుకుని దాన్ని మనం దేవుడి కోసం చేద్దాం. అలా మనం చేసినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. సో సంఘంలో ఉన్నప్పుడు మన దృష్టి దేవుడి మీదే ఉంటే దేవుడిని నిర్లక్ష్యం చేయకుండా దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన చేసి పోతే ఎంత బాగుంటుందో ఆలోచించండి. కానీ చర్చిలోనే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వర్షిప్ చదువుతున్నప్పుడు నిర్లక్ష్యం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మెసేజ్ అవుతున్నప్పుడు నిర్లక్ష్యం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే వారు విజ్ఞాపన ప్రార్థనలో పాలు పంపులు పొందరు. అది తప్పు, అది పాపం, మీకు తెలుసా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి మీరు ఏమి అడిగితే అది మీకు అనుగ్రహించబడును అని. సో ఆయన మాట ప్రకారము సంఘము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మనం ఏకీభవించి దాంట్లో పూర్తిగా లీనమైనప్పుడు దేవుడి యొక్క శక్తిని కార్యాన్ని మనం చూస్తాం. ఆయన చేసుకుంటున్నాడు, వాళ్ళు ఆమెన్ అంటారులే, నేను తిరిగి వస్తాననుకుంటే నీకే నష్టం అని దేవుడు నిన్ను తప్పకుండా మార్క్ చేసి పెడతాడు. తర్వాత నీ సంగతి చూడడానికి అవసరం వచ్చినప్పుడు ఆయన కావాలి, ఆపద వచ్చినప్పుడు ఆయన కావాలి, ఆయాసం వచ్చినప్పుడు ఆయన కావాలి, అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన కావాలి, అన్ని సమయాల్లో ఆయన మనకు కావాలి. కానీ మనం అన్నిట్లో బాగున్నప్పుడు మాత్రం ఆయన మనకు అడ్డు గనక ఆయన మనకు వద్దు. అన్యులు ఏం చేస్తారంటే దేవుణ్ణి గుళ్ళో పెడతారు లేకపోతే గూట్లో పెడతారు. మన దేవుడు అట్లా ఒప్పుకోడు. మన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? ఒకప్పుడు టాబెర్నకల్లో పెట్టమన్నాడు, తర్వాత టెంపుల్లో పెట్టమన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? యువర్ బాడీ ఇస్ హిస్ టెంపుల్. ఇప్పుడు మన దేహమే ఆయన దేవాలయం. సో ఆయన గుళ్ళో పెడితే ఊరుకోడు, గూట్లో పెడితే ఊరుకోడు, ఆయన్ని గుండెల్లో పెట్టుకోవాలి. గుండెల్లో పెట్టుకోవాలంటే మనకు ఆయన పట్ల అలాంటి ఆసక్తి జాగరూకత రెండు కూడా మనకు ఉండాలి. మన దేవుణ్ణి మనం అలా ఆరాధించగలుగుతున్నామా లేకపోతే ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకమని దేవుడి వాక్యం మనకు స్పష్టంగా చెప్తోంది. బెర్లిన్లో ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది జర్మనీలో. దాంట్లో జర్మన్ పెయింటర్ అడాల్ఫ్ మెన్జల్ ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని గీశాడు. కాకపోతే అసంపూర్ణంగానే దాన్ని వదిలేసి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఫ్రెడరిక్ ద గ్రేట్ ని ఆయన ఆ చక్రవర్తి యొక్క బొమ్మను చార్కోల్తో అవుట్లైన్ గీసి పెట్టాడు. చుట్టూ జర్నల్స్ అందరు గీశాడు అండ్ ఇంకా మిగతా విషయాలన్నింటిని గీసేశాడు, చిత్రం అంతా పూర్తి చేశాడు. కానీ ఆయన చచ్చిపోయే ముందు ఆ యొక్క ఫ్రెడరిక్ ద గ్రేట్ చిత్రాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితంలో చాలా విషయాలు పెట్టుకుంటాం, వాటన్నిటి కోసం కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, వాటిని పరిపూర్ణం చేసుకుంటాం. కానీ మన జీవితంలో సెంటర్ ప్లేస్ లో యేసు ప్రభువును పెట్టడం మనం విస్మరిస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. కనుక అది చేయకుండానే మనం చచ్చిపోయే పరిస్థితి రావచ్చు. రెండవది, ప్రేయర్ ని నిర్లక్ష్యం చేస్తారు. ఇవన్నీ సామాన్యమైనవే కానీ చాలా సందర్భాల్లో సామాన్యమైన వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు ఆ మాట చెప్పానంటే అదే మొదటి దశలోనికి 5వ అధ్యాయంలో పౌలు భక్తుడి మాట రాసిన తర్వాత 17వ వచనంలో ఒక మాట రాశాడు, ఎడతెగక, చెప్పండి గట్టిగా, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది, ప్రే వితౌట్ సీజింగ్. ఇఫ్ యు సీజ్ టు ప్రే యు బికమ్ డిసీజ్డ్. డిసీజ్డ్ అంటే నువ్వు చచ్చిపోతావు. చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతులవే అన్నటువంటి బిరుదు పొందడానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి లేరు, దాన్ని నిర్లక్ష్యం చేశారు, మెల్లమెల్లగా చచ్చిపోయారు. అందుకని దేవుడి సంఘంలో శవాల కంప ఎక్కువ. హలో, చర్చిలో శివాల కంప ఎక్కువ, ఎందుకంటే చాలా మంది స్పిరిచువల్లీ డిజీజ్డ్ పీపుల్ చర్చిలో మనకు ఎదురు పడుతూ ఉంటారు. రియల్లీ స్పిరిచువల్ డిసర్న్డ్ పర్సన్ ఎవరైనా సరే ఎదురుబడినప్పుడు వెంటనే వాళ్ళెవరో ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. అందరూ ఒప్పుకుంటారు ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో, అందరూ ఒప్పుకుంటారు ప్రార్థన యొక్క మరి ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో, అందరూ ఒప్పుకుంటారు క్రైస్తవుడు ప్రార్థన చేయకుండా జీవించలేడు అని. కానీ ప్రార్థన చేయడానికి వచ్చేసరికి మాత్రం తప్పకుండా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. ఎసర్నో అవునా కదా? మీ జీవితం గురించి ఒకసారి మీరు ఆలోచించండి. మీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? మీరు రోజు దేవుడితో గడపాల్సినంత సమయం గడిపి ప్రార్థనలో ఆయన్ని మయమపరుస్తున్నారా, లేకపోతే ప్రార్థన జీవితంలో కుంటుబడిపోయారా? మన సెల్ ఫోన్ని మనం ఛార్జ్ చేసుకుంటాం, కానీ మన సోల్ని మనం ఛార్జ్ చేసుకోం. మన సోల్ ఛార్జ్ అవ్వకపోతే మనం శక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. కొంతమందికి ప్రార్థన కేవలం షాపింగ్ లిస్ట్ మాత్రమే. ఇప్పుడు మనకి ఎన్నో షాపింగ్ సెంటర్స్ వచ్చేసాయి, ముఖ్యంగా సూపర్ మార్కెట్స్ వచ్చేసాయి. అండ్ ఫుడ్ వరల్డ్ వచ్చింది, స్పెన్సర్స్ వచ్చింది, మోర్ వచ్చింది, చాలా వచ్చాయి. కొన్నిసార్లు మేము ఫోన్ చేసి చెప్తాం, మాకు 50 కిలోల బియ్యం కావాలి, 10 కిలోల పప్పు కావాలి, 5 కిలోల నూనె కావాలి, 2 కిలోల ఇడ్లీ రవ్వ కావాలి, 2 కిలోల ఈ పిండి కావాలి, 3 కిలోల ఆ పిండి కావాలి, సబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి. టక్కును పెట్టేస్తే వాడు అన్ని ఇంటికి పంపిస్తాడు, మనం క్యాష్ ఇస్తే చాలు. సో ఈరోజు చాలా మంది దేవుడికి ఏం చెప్తారు, దేవా నాకు బిల్డింగ్ కావాలి, దేవా నాకు బిడ్డ కావాలి, దేవా నాకు ప్రమోషన్ కావాలి, నాకు వ్యాపారంలో బంపర్ ప్రాస్పెరిటీ కావాలి, నాకు H1B వీసా కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, అన్ని కావాలి టాక్. ఆయన నీతో నోరు తెరిచి మాట్లాడడానికి ఆయనకు నువ్వు అవకాశం ఇచ్చే పాపాన పోవు కదా. హెవెన్స్ షాపింగ్ లిస్ట్ అన్నమాట. కావలసినవన్నీ అడుక్కుంటే ఆయన అన్ని సరఫరా చేసేస్తాడు. ఫినిష్డ్. దట్ ఈస్ అవర్ ప్రేయర్ లైఫ్. కానీ అది మన ప్రేయర్ లైఫ్ కాదు. అలాంటి ప్రార్థన జీవితానికి దేవుడు మనల్ని పిలవలేదు. అందుకే నేను అంటాను, నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రార్థనలో మనం మోకాళ్ళు పగలకపోతే బ్రతుకులో మన ముఖాలు పగులుతాయి. ప్రార్థనలో మన మోకాళ్ళు పగలకపోతే బ్రతుకులో మన ముఖాళ్ళు పగులుతాయి. ఎందుకంటే నిలబడినోడికి ఎక్కువ ప్రమాదం, మోకాళ్ళ మీద ఉన్నోడికి అంత ప్రమాదం కాదు. ఎస్ఆర్నో? ఎస్. సో అది మనం తెలుసుకుంటే ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయం. ఇంకోటి మూడవది ఏంటంటే, దేవుడి వాక్యాన్ని బైబిల్ని నిర్లక్ష్యం చేస్తారు నిర్లక్ష్యపు నిద్రలో ఉన్నటువంటి వారు. మత్తయి 4:4 యేసుప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. సో దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించాల్సి వస్తే దేవుడి వాక్యాన్ని మనం ఆతుర్దాగా చూస్తూ ఉంటాం. ఎంతమంది మీ భార్యలు లేకపోతే మీ తల్లులు లేకపోతే మీరు వంట చేస్తూ ఉంటే తినడం గురించి ఆదుర్దా కలిగి ఉంటారు? ఎంతమందికి ఆ ఆదుర్దా ఉంది? నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది, బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు లంచ్ ఏంటి అని అడగడం, లంచ్ తినేటప్పుడు డిన్నర్ ఏంటి అని అడగడం. ఇప్పుడు సేమ్ అలవాటు నా చిన్న కూతురికి వచ్చేసింది. సో నా భార్య అంటుంటది, ఇదిగో సేమ్ డిక్టో ఇద్దరు, బ్రేక్ఫాస్ట్ ఇది ఇంకా నోట్లోకి పూర్తిగా పోలేదు, అప్పుడే లంచ్ ఏంటి, లంచ్ అవ్వకముందే అప్పుడే డిన్నర్ ఏంటి. సో మా పాప కూడా చిన్నది కూడా అట్లాగే అడిగేస్తుంది రేచల్. సో కొంతమందికి ఆదుర్దా అనమాట, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. అఫ్కోర్స్ ఇప్పుడు నేను డైట్ కంట్రోల్లో ఉన్నాను, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కనుక అన్ని తినలేను, అంతంత తినలేను, కాకపోతే కొన్నే తింటాను కనుక అడిగి తెలుసుకుంటుంటాను. కాకపోతే ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం, కొంతమందికే ఇష్టం ఉండదు, చాలా మందికి మాత్రం ఫుడ్ అంటే ఇష్టం. సో దేవుడి వాక్యము మన ఆత్మకు ఆహారము, దాన్ని మనము నిర్లక్ష్యం చేయలేం. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనకే నష్టాన్ని మనం కలిగించుకుంటాం. ఎంతో మంది బైబిల్ని చాలా సులువుగా తీసుకుంటారు. బైబిల్ పట్టుకోవడం వారికి కష్టం కాదు, బైబిల్ని బ్యాగులో పెట్టుకొని తిరగడం వారికి కష్టం కాదు, బైబిల్ని తీసుకొని వారి ఇంటిలో షెల్ఫ్లో డెకరేటివ్ పీస్గా పెట్టుకోవడం వారికి కష్టం కాదు, వారి కాఫీ టేబుల్ మీద చక్కగా దాన్ని అమర్చుకోవడం వారికి కష్టం కాదు, లేకపోతే కొంతమందికి రాత్రిపూట పీడకలలు రాకుండా పిల్లో కింద పెట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. అండ్ కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు బైబిలే ప్రజెంట్ చేస్తారు, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళ వద్దులేండి, వాళ్ళ బైబిల్ అట్లాగే ఉంచుతారు బతుకంతా, దాన్ని సీల్ కూడా ఇప్పరు. కొంతమందికి ఇచ్చిన బైబిల్ నేను స్వయంగా చూశాను కనుక ఆ పరిస్థితి. నేను ఒక దేశానికి పోయినప్పుడు ఆ దేశంలో 100 సంవత్సరాల పురాతనమైనటువంటి ఇంతలావు బండ బైబిల్ చక్కని నకిషి పెట్ట మీద వాళ్ళు అలా తెరిచిపెట్టారు. 3 రోజులు నేను వారి ఇంట్లో ఉంటే ఒక్కరోజున కూడా దాని ముందు ఎవరు కూర్చొని చదివిన పాపాన పోలేదు. ఆ దేశంలో ఏసీలు తక్కువ, ఫ్యాన్లు ఎక్కువ. సో వాళ్ళు ఫ్యాన్ వేసినప్పుడు బైబిల్ పేజీలు తిరుగుతున్నాయి. ఓన్లీ షో పీస్ అన్నమాట. అండ్ ఫోటోలు దిగడానికి క్రైస్తవులకు ఒక స్పెషాలిటీ. ఇక్కడ ఉండదు పరిశుద్ధ గ్రంథం. సో దీనికే పనికి వస్తుంది, కానీ నిజంగా మన జీవితాన్ని మార్చేటువంటి గ్రంథముగా అది పనికి రావట్లేదు. లెనార్డ్ రావెన్హిల్ గారు అందుకే అంటారు, వీ డోంట్ నీడ్ అనదర్ రివైజ్డ్ వర్షన్ ఆఫ్ ద బైబుల్, వీ నీడ్ అ రివైజ్డ్ విజన్ ఫర్ ద బైబుల్ అని. మనకి ఇంకొక వర్షన్ వద్దు, మనకు విజన్ కావాలి బైబుల్ పట్ల. దాన్ని మనం సరిగ్గా తీసుకుని దాన్ని సరిగ్గా నిర్లక్ష్యం లేకుండా చదవడం మొదలు పెడితే మన లైఫ్లో చాలా మార్పులు దేవుడు తీసుకుని వస్తాడు. యోహాను 1:1 రాయబడింది, వాక్యము దేవుడై ఉండెను. అండ్ ప్రకటన గ్రంథం 19:13 యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని చెప్పబడిందంటే ఆయన దేవుని వాక్యం అని పిలువబడతాడు అని. సో అలాంటి దేవుడి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీరు కీర్తన 37:31 తర్వాత చదువుకోండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు జారు. చాలా మంది నాతో అంటుంటారు, బ్రదర్ ఈ పాపంలో నేను జారిపోతున్నాను, ఆ బలహీనతల్లో నేను పడిపోతున్నాను. మీ యొక్క హృదయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని భద్రంగా పెట్టుకోండి, అది మిమ్మల్ని నడిపించేటట్టు చేయండి. మీ పాదములకు దీపముగా, మీ తోవకు వెలుగుగా దాన్ని మార్చుకోండి, అప్పుడు మీ అడుగులు జారవు. లోకమంతా కూడా పాకుడు పట్టినటువంటి స్థలం, అజాగ్రత్తగా అడిగేస్తే తప్పకుండా మనం వెనక్కి పడాల్సిందే, తల పగలాల్సిందే. 4వది ఏంటంటే, దేవుడికి ఇచ్చే విషయంలో నిద్రపోయేవారు నిర్లక్ష్యం చేస్తారు. అన్ని విషయాల్లో మరి వారు డబ్బులో చాలా జాగ్రత్త పడతారు. డబ్బు విషయంలో జాగ్రత్త పడంది ఒకడే, ఎవడో తెలుసా? దుబారా చేసేవాడు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. ఈ దుబారా ఖర్చు చేసే వాళ్ళకి డబ్బు చేతిలో ఉండదు. సో వాళ్ళొక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళు మామూలుగా చదువు ఉన్నా చదువు లేకపోయినా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడమని దేవుడు కూడా చెప్పాడు, ఎందుకంటే గృహ నిర్వాహకుడికి అది ఒక మంచి అలవాటు. కాకపోతే దేవుడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనమేదో దేవుడికిచ్చి మెహర్బానీ చెయ్యట్లేదు. ఆమెన్. దేవుడిచ్చిన దాన్నే మనం తిరిగి దేవుడికి ఇస్తున్నాం, అంతేగాని మనం ఏది దేవుడికి ఉచితంగా ఇవ్వట్లేదు. కొంతమంది దేవుడికి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే, ఆయన ఏదో దివాలా తీశాడు, ఆయన మనం ఇచ్చిన దాని మీదే బతుకుతున్నాడు అన్నట్టు ఇస్తారు. ఎసర్నో, అది మనం ఇచ్చే పద్ధతి కాదు. కొంతమంది దేవుడికి ఎట్లా ఇస్తారంటే, ఆ హోటల్కి వెళ్ళి బాగా తిన్న తర్వాత ఆ సర్వర్ బాగా సర్వ్ చేస్తే వాడికి 50 రూపాయల బదులు 70 రూపాయలు టిప్ ఇస్తారు చూడండి. అట్లా దేవుడికి టిప్ ఇస్తారనమాట. కొంతమంది దేవుడికి బ్రైబ్ ఇస్తారు, నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇది ఇస్తా అన్నట్టు అది ఇస్తారు. అది కాదు ఆఫరింగ్ ఇవ్వడానికి మనకు ఉండాల్సినటువంటి మోటివ్. మనం దేవుడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రేమతో నాకు సమస్తం ఇచ్చాడు, నేను కూడా ప్రేమతో ఆయనకు ఇవ్వగలిగినంత ఇస్తాను, వీలైనంత ఎక్కువ ఇస్తాను అన్న ఉద్దేశంతో మనం ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక పని చేశారు, 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు, అండ్ ఇప్పుడు 50 పైసలు కూడా చలామణిలో పెద్దగా లేవు. మీరు బిచ్చగాడికి 1 రూపీ ఇస్తే వాడు ఏమంటాడు, 5 రూపీసో 7 రూపీసో ఇవ్వమంటాడు. ఎందుకు? కప్పు చాయ్ 7 రూపీస్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో, ఆర్ అట్లీస్ట్ 5 రూపీస్. సో బిచ్చగాడు కూడా 5 రూపీస్ కన్నా తక్కువ తీసుకోవట్లేదు. కొన్ని చర్చెస్లో కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసేవాడిని ఏంటంటే, కానుకలు అయిన తర్వాత కానుకలు వారు బెంచ్ మీద కుప్పగా పోసి లెక్క పెడుతుంటే నోట్లు తక్కువ, నాణ్యాలు ఎక్కువ. ఎక్కడికి పోని ఆ చిల్లరంతా ఎక్కడికి వస్తుంది? దేవుడి సంఘానికి వస్తుంది. ఒకసారి నాతో మీరు ఆలోచించండి, ఒకవేళ యేసుప్రభువే మన ముందు నిలబడి మన యొక్క కానుక పట్టడం ఆయనే తీసుకున్నాడు అనుకోండి, సంచి పట్టకుండా ఆయన చెయ్య పెట్టాడు అనుకోండి, మనం తీసుకుని వచ్చి మన చిల్లర ఆయన చిల్లుబడిన చేతిలో పెట్టగలమా? ఒకవేళ నీ చిల్లర నీవు దేవుడి యొక్క చిల్లుబడిన చేతిలో పెడితే ఆయన చేతిలో ఉండదు, చిల్లు నుండి జారి కింద పడిపోద్ది. చాలామంది ఆయన వంక అలా చూస్తారు. దేవుడికి ఇచ్చి చెడినోడి అవ్వడు లేడు, దేవునికి ఎవ్వక చెడ్డాడు. సో దేవుడికి ఇచ్చేటప్పుడు మనం చేంజ్ క్రిస్టియన్స్గా ఉండొద్దు, మనం చేంజ్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ గివ్ మోర్ టు హిమ్, దట్ వే వి షో అవర్ లవ్ టు హిమ్. 5వది ఏంటంటే, చర్చ్ నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా 2 ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. సంఘాన్ని ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు, చర్చ్కి వస్తున్నాం కదా. అవును, చర్చ్కి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంచిది అది, కానీ ఎందుకు వస్తున్నారు అన్నదే మెయిన్ కారణం. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఈ రోజున చాలా మందికి చర్చ్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ కన్వీనియన్సెస్. ఎన్నో రకాల సౌకర్యాలను సదుపాయాలను ఇచ్చేటువంటి స్థలముగా సంఘం మారిపోయింది. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే పిల్లల్ని చూడ్డానికి, కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే స్నేహితులతో టైం పాస్ చేయడానికి, కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే వారి యొక్క బిజినెస్ చేసుకోవడానికి. చర్చిలో కాంటాక్ట్లు ఉంటాయి, ఎసర్నో చర్చికి వచ్చి ఫ్రెండ్స్ని చేసుకొని కాంటాక్ట్లు చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే వారిని చూపించుకోవడానికి. అర్థమైందా మీకు? మంచి బట్టలు అన్ని కట్టుకొని వస్తారు చర్చికి అని చూపించిపోతారు. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారంటే వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది అనమాట, నీవి ఈ రోజున చర్చికి వెళ్ళలేదు, సో పోయి వచ్చేస్తే అయిపోతుంది కదా, పని లేదు. సో చర్చికి వచ్చేసి వారి యొక్క గిల్ట్ కాన్షియన్స్ని పాసిఫై చేసుకుంటారు. కొంతమంది పాడడానికి వస్తారు, కొంతమంది మ్యూజిక్ ప్లే చేయడానికి వస్తారు, కొంతమంది నాలంటి వాళ్ళు ప్రీచింగ్ చేయడానికి వస్తారు, కొంతమంది దేవుడిని దేవుడిగా గుర్తించి ఆరాధన చేయడానికి వస్తారు, కొంతమంది మురికి రాజకీయాలు చేయడానికి కూడా వస్తారు చర్చికి. ఎస్ఆర్నో హలో ఉన్నారు కదా మీరు. కొంతమంది సంఘములో నేను భాగము అండ్ సంఘములో దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు, దేవుడిని ఆరాధిస్తాను, పరిశుద్ధులతో సహవాసం చేస్తాను, సువార్త పరిచర్య చేస్తాను అండ్ సంఘములో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును వినియోగించి క్షేమాభివృద్ధికరమైనటువంటి పనులకు నేను ఉపయోగపడతాను అనేటువంటి ఉద్దేశాలతో కొంతమంది వస్తారు. సో ఏ ఉద్దేశంతో వచ్చినా దేవుడు దాన్ని గమనిస్తాడు అన్నది మనం దృష్టిలో పెట్టుకుంటే మన చెడు ఉద్దేశాలను విడిచిపెట్టి సరైనటువంటి ఉద్దేశాలు కలిగిన వారంగా మనం ఉంటాం. నా చర్చ్కి వచ్చినప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ సంఘము ఒక వ్యక్తిది కాదు, ఒక వ్యవస్థది కాదు, ఒక డినామినేషన్ది కాదు, అది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుది. ఆమెన్. సో సంఘములో ఆయన పద్ధతులు, సంఘములో ఆయన ప్రభుత్వం, సంఘములో అంతా కూడా ఆయన ప్రణాళికలే నెరవేరాలి. అలా ఉండాలంటే మనం సంఘాన్ని సంఘముగా గౌరవించడం నేర్చుకోవాలి. అండ్ కొంతమంది చర్చిని చాలా సులువుగా నిర్లక్ష్యం చేస్తారు. చిన్న రోగం వస్తే చర్చికి రారు, చేతులు ఎత్తొద్దు. చిన్న రోగం వస్తే చర్చికి రారు, కాస్త నిద్ర ఎక్కువ వస్తుంటే చర్చికి రారు, కాస్త అలసట అనిపిస్తే చర్చికి రారు. ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుంది, దానికి ప్రిపరేషన్ కోసం చర్చికి రారు. చుట్టాలు వస్తే వాళ్ళని కూడా వెంట పెట్టుకొని రావాలి అన్నది కాకుండా వీళ్ళు వచ్చేది కూడా మానేస్తారు. ఇదంటే ఏంటి? నిర్లక్ష్యం చేయడమేనా కదా. మీకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చాడు, అప్పుడే మీ ఇంటికి మీ అత్తామామ వచ్చారు, ఏం చేస్తారు? అపాయింట్మెంట్కి పోతారా, లేదా అత్తామామ వచ్చారు కదా ఈ రోజు కాదులే మళ్ళీ రేపు పోదాంలే అనుకుంటారా? ఏం చేస్తారు? అమ్మో ముఖ్యమంత్రి అపాయింట్మెంటే, అత్త మామకేదో వండి పెట్టే, నేను పోయి వస్తా. ఎస్ఆర్నో అంటే ఇక్కడ ఏంటి, జస్ట్ నా పాయింట్ అర్థం చేసుకోండి, విమర్శించట్లేదు, వాస్తవం చెప్తున్నాను. మీరైనా నేనైనా అందరికీ ఇది వర్తిస్తుంది. మనము దేవుడు నోరు మూసుకుని ఉంటాడు, ఏమీ మనల్ని అడగట్లేదు, ఏమీ మనల్ని చేయట్లేదు, ఆయన అలా సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నాడు. కనుక ఆయనతో మనం ఏమైనా చేయొచ్చు, వేరే వాళ్ళైతే వాయించి పెడతారు, కనుక వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవడమే తప్పు. ఎందుకంటే అలా చేసినప్పుడు మనం ఆయన్ని నిర్లక్ష్యం చేసిన వారం అవుతాం. అలా సంఘములో నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. చర్చికి లేట్గా రావడం కూడా నిర్లక్ష్యమే, దట్ ఈస్ గ్రాస్ నెగ్లిజెన్స్ అంటాను. ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నో ప్రాబ్లం, ట్రాఫిక్ జామ్ అయింది లేట్ అయ్యారు నో ప్రాబ్లం, దేవుడికి తెలుసు. మీకు అనారోగ్యంతో మీరు లేచి మెల్లగా తయారయ్యి వచ్చారు నో ప్రాబ్లం, దేవుడికి తెలుసు. కానీ మీరు లేవగలిగి ఆరోగ్యం ఉండి ట్రాఫిక్ జామ్ అవ్వక అంతా ఉండి ఆ మెల్లగా పోదాంలే అన్న ధోరణితో మీరు ఎప్పుడైతే వస్తారో అది నెగ్లిజెన్స్, అది నిర్లక్ష్యం. సో సంఘానికి లేట్గా రావడము, ఎప్పుడు పడితే అప్పుడు రావడము, ఆరాధన అయిపోయిన తర్వాత రావడము, ఆరాధన అయిన తర్వాత వచ్చి ఏం చేస్తారు? వర్షిప్లో మీరు పాట తీసుకోవాల్సిన అవసరం లేదా, అంటే మీరు దేవుణ్ణి పాడి కొనియాడాల్సిన అవసరం లేదా, అన్ని సంవత్సరాలు ఆల్రెడీ పాడేశారా, యుగ యుగాలు పరలోకంలో మనం పాడి కొనసాగుతూ ఉంటామని బైబిల్లో చెప్తే, ఇక్కడ ఒక అరగంట సేపు ఆరాధనకు రాకుండా ఉంటే ఎలా, ఒకసారి ఆలోచించండి. అండ్ చర్చిలో ఫోన్లు ఎత్తడం, మీకు ఏదైనా పనుండి మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి వాళ్ళు ఆలస్యంగా వస్తూ మీకు ఫోన్ చేయడానికి ఉంటే, మీరు ఆ పని చేయడానికి మీ ఫోన్ ఆన్లో పెట్టుకోవచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, వారిని నడిపించవచ్చు. చర్చిలో ఉన్నటువంటి వాలంటీర్స్కి కొన్ని పనులు ఉంటాయి కనుక వారు పర్మిషన్ ఉంది కనుక వారు ఆ పని చేయొచ్చు. మిగతా వర్షిప్ చేయడానికి వచ్చినటువంటి వారికి మాత్రం అలాంటిది మంచిది కాదు అన్నది మనం నేర్చుకోవాలి. అండ్ పిల్లల తల్లులకు కూడా ఒక మాట చెప్పనివ్వండి, పాస్టర్గా ఇవన్నీ నేను చెప్పాలి ఎందుకంటే రేపు దేవుడు మీ అందరి లెక్క నన్ను అడుగుతాడు. ఎసర్నో ఆయనతో పెట్టుకోలేను, మీతో పెట్టుకోవడం మంచిది నాకు. సో పిల్లల తల్లులు కూడా ఒకటి నేర్చుకోండి, మెల్లగా మీ పిల్లల్ని డిసిప్లిన్ చేయండి. వాడు కుయ్యి అనగానే ఎత్తుకొని బయటికి వెళ్ళిపోకండి, మెల్లగా బుజ్జగించండి, కంట్రోల్ చేయడం నేర్చుకోండి. రేపు ఎట్లాగూ పెదగైపోయిన తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు, ఇప్పుడైనా మీరు కొంత కంట్రోల్ చేయండి. అర్థమైనట్లేదు ఇంకా. ప్రేమతో చెప్తున్నాను, మనం దేవుడిని ఎంత ఘనపరిస్తే అది మనకంత దీవెన. ఇది నేను నేర్చుకున్నాను కనుక నేను మీకు చెప్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి, సంఘంలో ఒక క్రమాన్ని పాటిద్దాం. ఈ మధ్య నేను గమనిస్తున్నాను కొంతమంది అనవసరంగా కూడా బయటికి పోతున్నారు. నీళ్ళు అవసరమైతే తాగండి, వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి, చిన్నపిల్లలు మరీ మారాన్ చేసి ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. మిగతా వారు అనవసరంగా మాత్రం లేచి తిరగడం మంచి పద్ధతి కాదు. అండ్ నేను ఊరుకోను, తిరుగుతుంటే నేను వచ్చి మరీ పట్టుకుంటాను. ఎస్, సో అది నిర్లక్ష్య స్వభావం. లాస్ట్ 2 పాయింట్స్, వివాహాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు పరిశుద్ధ వివాహాన్ని చేసుకోమని చెప్పాడు, ఎవరిని పడితే వారిని చేసుకోవద్దన్నాడు. ఒక 2 వచనాలు దయచేసి చూడండి, 2-3 వచనాలు. ద్వితీయోపదేశ కాండం ముగింపులోనికి వస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 22:9-11 నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్, దీన్ని మనం పెడచెవిన పెడితే చాలా చాలా ఇబ్బందులకు మనం గురి కావాల్సి వస్తుంది. నెహెమియా కాలంలో ఇదే జరిగింది, ఎజ్రా కాలంలో ఇదే జరిగింది. ఎజ్రా అయితే, నెహెమియా అయితే ఏం చేశాడంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వారిని వేరు చేసి మరీ వారి వారి యొక్క తరాలకు, వారి వారి యొక్క జనాంగాలకి వారిని పంపించినట్టు కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండం 22:9 నుండి చదువుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు, నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. అంటే నీ ద్రాక్ష తోటలో వేరు వేరు రకముల విత్తనములు విత్తకూడదు. కేవలం సపరేషన్. ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీ చుట్టూ ఉన్నటువంటి అన్యులతో మీరు ఎలాంటి పొత్తు పెట్టుకోవద్దు, ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు, ఎలాంటి రిష్టా మెయింటైన్ చేయొద్దు, వారికి మీరు ప్రత్యేకంగా ఉండండి. సో ఎద్దును గాడిదను ఎలా పెట్టి దున్నరో ఆ ప్రకారము ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అలా ఎవరైనా చేసుకుంటే, ఏ కారణం చేతైనా చేసుకుంటే, ఆ వివాహంలో దేవుడు ఉండడు, ఆ వివాహంలో దేవుడి దీవెన ఉండదు. అది చర్చిలో చేసుకోవచ్చు, మ్యారేజ్ సర్టిఫికెట్ చర్చి పాస్టర్ ఇవ్వచ్చు, కానీ క్రైస్ట్ బ్లెస్సింగ్ మాత్రం దాంట్లో ఉండదు. కొంతకాలం క్రితం ఫ్యామిలీ కౌన్సిలింగ్ అప్పుడు ఒక భార్య భర్త మా దగ్గరికి వచ్చారు. మొదట భర్త వచ్చాడు, బ్రదర్ ఏం చెప్పను బ్రదర్, నా భార్య అది పెద్ద గాడిదే అన్నాడు. నేను వెంటనే ద్వితీయోపదేశ కాండం 22:10 చూపించి ఇట్ ఈస్ రిటర్న్, యార్థం చేసుకోవద్దను, ఎందుకు చేసుకున్నావు అన్నాను. ఆ తర్వాత ఈమెతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈమంది ఏం చెప్పాడు, ఏదో చెప్పాడులే, నువ్వు చెప్పు అన్నాను. ఏం చెప్పాలి బ్రదర్, ఎద్దు బ్రదర్. నేను అన్నాను, ఇది ఆల్రెడీ రిటర్న్ ముందే రాయబడి ఉంది, ఎద్దును చేసుకోవద్దని. ఆ రోజున ముద్దొచ్చాడా, అప్పుడు చేసుకున్నావు, ఇప్పుడు ఎద్దు అంటున్నావు. సో మీరు ఎద్దులు గాడిదలు చేసుకుంటారు, మా దగ్గరకు వస్తారు, మాకు ఇంకో పనే లేనట్టు. అండ్ మేమేం చేయాలి, ఈ ఎద్దులు గాడిదల కోసం ప్రార్థన. కొంచెం క్రూడ్గానే చెప్తున్నాను నేను, లేకపోతే ఇంత స్పష్టంగా దేవుడు చెప్పిన తర్వాత అలాంటి తప్పు చేసి మీరు బాధపడి మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. అది టోటల్ నెగ్లిజెన్స్, కంప్లీట్ నిర్లక్ష్యం. లాస్ట్ పాయింట్, ఫైనల్ పాయింట్ ఏంటంటే, మినిస్ట్రీలో కూడా చాలా మంది ఇలాంటి వారు నిర్లక్ష్యంగా దాన్ని చూసి దాన్ని చేయడానికి ముందుకొస్తారు. వారికి దేవుడి పిలుపు ఉండదు, వారికి ప్రజల పట్ల ఎలాంటి భారం ఉండదు, వారికి నిజమైనటువంటి దైవ దర్శనం ఉండదు. అండ్ వారు దేవుడి సేవను కేవలం వారి యొక్క స్వార్థం కోసం ఒక వ్యాపారంగా వాడుకోవడానికి దీంట్లోనికి ప్రవేశిస్తారు. అదొక మనీ స్పిన్నింగ్ బిజినెస్. ఇండియా టుడే మ్యాగజైన్ వాళ్ళు 13 సంవత్సరాల క్రితం కవర్ స్టోరీ వేశారు, మర్చెంట్స్ ఆఫ్ ఫెయిత్ అని, విశ్వాసపు వ్యాపారులు అని. సో ఈ రోజున మనకు విశ్వాసపు వ్యాపారులు చాలా మంది పెరిగిపోతున్నారు. ఒకప్పుడు గెహజీ ఎలీషా దగ్గర సేవకునిగా ఉన్నప్పటికీ ఎలీషా మనస్తత్వం రాలేదు, అతడు డబ్బు సంపాదించుటే ముఖ్యం అనుకున్నాడు, కనుక వాడికి శని పట్టింది, కుష్టొచ్చింది. యూదా కూడా యేసుక్రీస్తును తన ఫాయిదా కోసం వాడుకుందాం అనుకున్నాడు, అతడు నాశన పుత్రుడు అయిపోయాడు. అండ్ ఈ రోజున చాలా మంది మినిస్ట్రీకి వచ్చేటువంటి వారు ఏమనుకుంటారంటే, మేము కూడా ఒక లెటర్ హెడ్, మేము కూడా ఒక విజిటింగ్ కార్డు, మేము కూడా ఒక చిన్న వెబ్సైటు, మేము కూడా నాలుగు ఫోటోలు, మీటింగులు చేసేసి పట్టుకొని తిరిగితే వస్తాయి. మీరు నమ్మరు, నాకు నైజీరియా నుండి మెయిల్స్ వస్తాయి, కెన్యా నుండి మెయిల్స్ వస్తాయి, సూడాన్ నుండి, తర్వాత రువాండా నుండి, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి రావడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నాకు మెయిల్స్ వస్తుంటాయి. బ్రదర్, మా మినిస్ట్రీది వాళ్ళు, నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకో, అట్లా ఎంత పొరపడ్డారంటే నేను అమెరికాలో ఉన్నాను అనుకుంటున్నారు. సో నాకు మెయిల్స్ పంపిస్తున్నారు, మా ప్రాజెక్టుకి వ్యాన్ కావాలి, మాకు ఇది కావాలి, బిల్డింగ్ కడుతున్నాం 50,000 కావాలి, ఇది కావాలని నాకు పంపిస్తున్నారు. సో అడుక్కోవడమే పెద్ద బిజినెస్ అయిపోయింది. అండ్ ఈరోజున చాలామంది సేవకులు ఎట్లాంటి వారంటే, అమెరికా తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, అక్కడ నుండి నాకు సహాయం వచ్చును, అప్పుడు నేను సేవ చేతును. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఊడబెరికి పక్కన పారేస్తాడు. సో పాయింట్ ఏంటి, ఆమోసు 6:1 దేవుడు చెప్పాడు, సియోనులో నిర్విచారముగా నుండి వారికి శ్రమ, సియోను సంఘానికి సాదృశ్యం, సంఘములో ఆలోచించకుండా నిర్లక్ష్యంగా అశ్రద్ధతో ఉండే వారికి శ్రమ. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఉద్యోగంలో నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఉంటుంది, వ్యాపారంలో నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఉంటుంది, వంట చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా ఉంటుంది, మీ చదువులో పరీక్షల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా ఉంటుంది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా ఉంటుంది, నష్టం వస్తుంది. సో దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా మనం పడి నిద్రపోతే మనం నష్టపోతాం. మిగతాది రాబోయే వారాల్లో మనం చూద్దాం. ఒక నిమిషం దయతో తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడాడు, నిర్మోహమాటంగా మాట్లాడాడు. నాతో నీతో దేవుడు చెప్పిన మాటల్లో మన జీవితంలో మనం సరిదిద్దుకోవడానికి ఆయన ఇచ్చిన హెచ్చరికలు ఏవి ఉన్నా వాటిని మనం సహృదయంతో తీసుకుందాం, మనల్ని మనం సరిదిద్దుకుందాం, నిర్లక్ష్యపు నిద్రలో నుండి మేల్కొందాం, మెలకువగా మత్తులము కాకుండా ఉందాం, ఇతరుల వలె నిద్రపోకుండా మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే వారముగా మనముందాం, కనిపెట్టే వారముగా మనముందాం. నిర్లక్ష్యపు నిద్రలో ఉంటే ఆయన్ని క్షమాపణ కోరుకోండి, పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకోండి. అన్న ప్రియ సహోదరి సహోదరుడా, హెబ్రీ 2 రాయబడింది 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాం. ఈ గొప్ప రక్షణ, దాన్ని విశ్లేషించడం కష్టం, దాన్ని వివరించడం కష్టం, దాన్ని వాల్యుయేషన్ చేయడం కష్టం. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం. యేసుక్రీస్తును నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నిర్లక్ష్యం చేస్తే నీవు నిత్య జీవితాన్ని, నిత్య ఆనందాన్ని, ఆ దేవుడి రాజ్యాన్ని, పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అండ్ నీ కొరకు నీవు నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అది మాత్రం మర్చిపోవద్దు. నీ స్వంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోమని దేవుడి వాక్యం ఫిలిప్పీ 2:12 చెప్తోంది. ఎవరైతే భయపడతాడో వాడు నిర్లక్ష్యంగా ఉండడు, ఎవడైతే దేవుడికి, దేవుడి వాక్యానికి వణుకుతూ ఉంటాడో వాడు నిర్లక్ష్యంగా ఉండడు, పూర్ణ జాగ్రత్తతో తన రక్షణను కొనసాగించుకుంటాడు. అలా మనం ఉందాం, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీ హృదయంలో ఆ తీర్మానం చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. యథార్థమైన హృదయంతో దేవుడిని అడుగుదాం, దేవా నన్ను ఆత్మీయ నిద్ర నుండి మేల్కొలుపు, ఆ నిర్లక్ష్యపు నిద్ర నుండి మేల్కొలుపు. యోనాను నీవు మేల్కొలిపావు, నన్ను కూడా మేల్కొలుపు. ఇక మిగిలిన సమయం చాలా తక్కువ, నీరాక నన్ను నిద్రలో కనుగొనకుండానట్లు నేను మేల్కొని సిద్ధపడి ఉన్న స్థితిలో కనుగొనట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఆ తీర్మానం మీరు చేసుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము మమ్మల్ని హెచ్చరించి ఉండగా ఆ హెచ్చరిక మేము పెడచెవిన పెట్టకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, మా నిర్లక్ష్యపు నిద్ర నుండి మేల్కోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి నిద్రకు దూరంగా ఉండడానికి, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుండా ఉండడానికి మీ కృప దయచేయండి. నీ ప్రియ బిడ్డలు చేసిన తీర్మానం మేరకు వారిని మీరు బలపరచండి, శుద్ధీకరించండి, దీవించండి. ప్రతి వ్యక్తి జీవితంలో నీ ఆత్మ కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను.
నీ గంభీరత్వాన్ని, గొప్పతనాన్ని, నీలో ఉన్నటువంటి ఆ గూఢత్వాన్ని గుర్తించగలుగుటకు సహాయం చేయండి. సంఘమును బలపరచండి, దీవించండి. ఈ రోజున మాతో లేని మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు సంధించి వారిలో కార్యము చేయండి. నీ ప్రియ బిడ్డలు ఏ అక్కర్లతో వచ్చారో నీకు తెలుసు, ఏ ఆయాసాలతో వారు ఉన్నారో నీకు తెలుసు. వారి విషయంలో మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ హస్తము చాచండి, వారిని ముట్టండి, వారిని ఆదరించండి, బలపరచండి. వారికి కావలసినటువంటి ఈవులు వారికి అనుగ్రహించండి, తృప్తిపరచండి. లోకములో వారిని మీ సాక్షులుగా, మీ ప్రతినిధులుగా బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారు చేయు కార్యములన్నింటినీ సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ఇతరులను ప్రభావితం చేసి వారిగా ఉండనట్లు, ఇతరులను మేలుకొలుపు వారిగా ఉండనట్లు కృప చూపించమని, నీ దీవెనతో పంపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన్ని ప్రేమించి మెలకువగా ఆయన కొరకు జీవించు ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి వారమంతా నడిపించునుగాక. ఆమేన్.